அவித்யானாமந்தஹ திமிரமிஹிரத்வீப நகரீ ஜடானாம் சைதன்யஸ்தவக மகரந்த ஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணி குணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராகஸ்ய பவதி. ஹ்ரீங்காராசனகர்பிதானலசிகாம் சௌஹ்க்லீம் கலாம் பிப்ரதீம் சௌவர்ணாம்பரதாரிணீம் வரசுதாதௌதாம் த்ரிநேத்ரோஜ்ஜலாம் வந்தே புஸ்தகபாசமங்குசதராம் ஸ்ரக்பூஷிதாம் உஜ்ஜலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராத்பரகலாம் ஸ்ரீசக்ரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதிஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. ஸ்ருஷ்டௌ யா ஸர்கரூபா ஜகதவனவிதௌ வா பாலினீயா ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலோ க்ரீடனம் யா பராக்யா பசியந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரி வர்ணரூபா சாஸ்மத்வாசம் பிரசன்னா விதிஹரி ரிசாராதி தாலம் கரோது. நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்ரிஷ்டவ புருத்தராபியாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதிபியாம் ஸ்ரீமாத்ரு குருபியாம் சபாயை ச நமஹ. நின்ன பிரவச்சனம்லோ மன்மதுடு பரமேஸ்வரடுக்கு ஏதோ ரகங்க மனஸ்சோபம் கலிகிச்சி பார்வதி பரமேஸ்வரில் கல்யாணம் ஜரிஸ்தானே அநேக ரகாலுக்கு பிரகல்பாலு பலிக்காடு. இந்திரு தர பிரகல்பாலு பலிக்கி தன மித்ருடைய வசந்த ருத்துவுனி அலாகே சந்திரண்டி வெண்டபெட்டுக்கு பாரிய ரதீதேவிதோ இங்கா அநேக அப்சரஸ்திரீலதோ பரிவாரந்தோ சமுச்சித பரிவாரந்தோ அக்கடிக்கு வெள்ளி ஒக்கசாரி ஆ ஹிமவத் பர்வத பிராங்கணம் அந்தா கூட சுவாபாயமானங்க தீர்த்திட்டாட்ட. எட்டு சூச்சினே வசந்த ருத்துவே. செட்ல மீத சிலுக்கலு கோக்கிலு கூஸ்துன்னாய், செட்லு சிவரிஸ்துனாய், மாஞ்சி புஷ்பால ஹுமகுமலதோ ஆ பிரதேசம் அந்த நிண்டிப்போய் உன்னதி. அசோக விரக்ஷம் புஷ்பிஞ்சேலா சேசாடு ஆயன. இலா சேசி தன யொக்க மொத்தம் பராக்கிரமம் பிரபாவம் அந்தா சூப்பி சிவுடி மனசுல கல்லூலாண்ணி ரேகெத்தாலி அனு நிச்சயச்சாடு மன்மதன். தர்வாத ஏன் ஜரிந்தோ இவாள் செப்புக்குந்தா. ஆயன திருஷ்டி எக்கட பெடுதே அக்கட மன்மதுடு சூஸ்தே சாலட்ட ஆ பிரதேசம் அந்த வசந்த ருத்து ஏற்படி போயிந்த. மாவிடு செட்ல சிகுள்ளு தும்மெதல சங்காராலு மல்லெப்பூவுல குபாளிம்பு தபஸ்ஸு சேசுகோவலசினட்டுவண்டி பவித்ர பிரதேசமேன ஹிமாலய பர்வதம் போக பிரதேசம் அய்பேந்த காசேபட்லோ. ఈ విధంగా వసంత ఋతువు ఒక పక్కన విజృంభిస్తూ ఉన్నది. ఆ హిమాలయ పర్వత ప్రాంగణంలో కొంతమంది గుహ్యకాంగనలు కిన్నర స్త్రీలు ఉన్నారట. వాళ్ళందరూ విహారం కోసం వస్తూ ఉంటారు. హఠాత్తుగా వసంత ఋతువు రావడం వల్ల వీళ్ళకు కూడా ఉత్సాహం కలిగిందిట. వాతావరణాన్ని బట్టి మార్పు జరుగుతూ ఉంటుంది. మధురమైన సంగీతం జరుగుతూ ఉంటే మనస్సు ఊగుతుంది. బుత్తుతి ఇప్పటి వాళ్ళ సినిమాల్లో చూడండి డ్రమ్ములు మోగిస్తూ ఉంటారు. అది చూడగానే ప్రతి వాడి కాలు ఆటోమేటిక్గా కదులుతూ ఉంటుంది. దేని యొక్క వాతావరణాన్ని బట్టి అక్కడ ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనస్సు కూడా ప్రభావితమై పనిచేస్తూ ఉంటుందట. అందుచేత వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలి అన్నారు. జపం తపం చేసుకునేటప్పుడు ఎందుకని వాతావరణం మీద ఆధారపడిందన్నారు అంటే ఆ వాతావరణంలో ఈ లక్షణాలన్నీ ఉంటూ ఉంటాయి కనుక అన్నమాట. ఎక్కడికెడితే ఆ లక్షణాలు ఆ మనస్సుకు కూడా వస్తాయి. అలాగే ఈ కిన్నర స్త్రీలకి వీళ్ళందరికీ కూడా ఈ మన్మధుడు చేసినటువంటి వసంత ఋతువు ప్రభావం వల్ల మనస్సులు మారిపోయాయి. వీళ్ళు కూడా నృత్యాలు చేయడం మొదలుపెట్టారు. ఆధునికులు ఇవాళ మనం చేసేటటువంటి రకరకాల వంపుల నృత్యాలన్నీ ఆనాడే చేశారట. తపస్సులు మాత్రం అతి ప్రయత్నం మీద మనస్సుని మరల్చుకుని ఇదేమిటిది, మనం మంచి భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తున్న వాళ్ళం, మనస్సు చెదురుతుందే, పాట పాడాలని, ఆటలు చూడాలని కోరిక కలుగుతుంది ఏమిటని భావించి మనస్సులను మరలించుకున్నారట అతి కష్టం మీద, ప్రయత్నం మీద. ఆ పరిస్థితుల్లో పంకజ రేణుగంధియగు పల్వల వారిక రేణు విచ్చే నిశంక మదావళంబునకు చూచి గజంబును పద్మిని మృణాళంకుర మర్దభుక్తము నిజాంగనకున్ ప్రియమారనిచ్చే ఆ వంకత బోధనుల్ హృదయ వత్సలతన్ ప్రియమంది చూడగన్. అక్కడ ఒక నీటి గుంట ఉన్నది, పరమేశ్వరుడు తపస్సు చేసుకునే ప్రదేశానికి ఎదురుగుండా. ఈ నీటి గుంటలో అప్పుడే లేస్తున్న పచ్చగడ్డి మీదకి వెళ్ళి ఏనుగులు పచ్చగడ్డి మేసి తొండాన్ని చాచి ఒక్కసారి హుంకారం చేసి గర్జించాయి. ఈ ఏనుగుల కేంకారానికి ఆ ప్రమదగణం శివుడి చుట్టూతో కాపలా ఉండే వాళ్ళందరికీ మెలకు వచ్చింది. అంటే నిష్టలో ఉన్నారు వాళ్ళు, కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్న కారణం చేత వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ ఏనుగుల కేంకారానికి ఒక్కసారి వాళ్ళందరూ కంగారు పడి ఏమిటి గందరగోళం అని లేచారట. చూస్తే ఎదురుగుండా చక్కని పచ్చిక వేళ్ళు లేచిపోయి వాటి మీద పాటలు పాడుతున్న అప్సరసలు కిన్నరలు కనిపించారు. దేశీయ మార్గంలో కొందరు పాడుతున్నారు, శుద్ధ హిందోళ రాగంలో కొంతమంది పాడుతున్నారు. ఎవరు ఎలా పాడితే ఆ పాటకు అనుగుణంగా అప్సరసలు నాట్యం చేస్తున్నారు. మరో పక్కన గంధర్వులు గానంతో పాటుగా మద్దెలలు మొదలైనటువంటి రకరకాలైనటువంటి వాద్యాలు కూడా వాయించడం మొదలుపెట్టారు. వాళ్ళ శరీరం మీద రకరకాల సుగంధాలు రాసుకొచ్చారు ఈ గంధర్వులు, ఈ కిన్నరులు, అప్సరసలు. ఈ సుగంధ ద్రవ్యాలన్నీ వచ్చి ఈ ప్రమదగణాల ముక్కుల్లో దూరేయట. ఆ సువాసనకి వాళ్ళు ఏమిటిది అని ఒక్కసారి పూర్తిగా తపస్సు నుంచి భగ్నమై బయటకు వచ్చారు. నందీశ్వరుడు చూశాట ప్రమదగణాలందరూ సై అంటే సై అని వీళ్ళు కూడా నృత్యంలో గడిపోయేటట్టున్నారు. కాసేపట్లో ఈ వాతావరణం అంతా తపస్సు పోయి డాన్స్ గానా భజనాల్లో గడిపోయేటట్టుగా ఉంది, షేక్కులు ఓక్కులు కొద్ది రోజులు పోతే అనుకున్నాడు ఆయన. దాంతో కంగారు పడి వసంత సమయారంభ సంభూత మనోవికారంబులకు ప్రమద వీరుల భావంబులు భావించి హుంకారంభు చేసి మానుమని అదల్చిన ఒక్కసారి ఆయన లేచాడు. ఓహోహో, వీళ్ళంతా ఈ నృత్యాల్లో పడిపోయి తపస్సుని విడిచిపెట్టేటట్టున్నారు అనుకుని వెంటనే ఏం చేశాట, ఓ ప్రమద వీరులారా ఆగండి ఆగండి, మంచి దృఢమైన మనస్సు కలిగిన వాళ్ళు వీరు, ఏ పరిస్థితులలోనూ ఇలాంటి నాట్యాలకి నృత్యాలకి వీరు లొంగరు, మీ మనస్సులలో వికారములు కలగవు. అటువంటి మీరు కూడా ఈ వసంత ఋతువుకి ఈ గంధర్వ స్త్రీల యొక్క గానములకు అప్సరోజనముల యొక్క నాట్యానికి ప్రభూతులై అందులో పడి మగ్నులై మీ తపస్సుని విడిచిపెడుతున్నారు, పరమేశ్వరుడికి అపచారం చేసినట్టు అవుతుంది, జాగ్రత్త అని ఒక్క హుంకారం చేశాడు, పెద్ద అంబారం అని చేశాడు. ఈ పెద్ద హుంకారానికి ఏమైందిటండి, మొత్తం అక్కడుంటే చెట్లు మాయమైపోయాయి, అంతవరకు ఉండే చిగుళ్ళు పోయాయి, ఆ ఏనుగులు పారిగెత్తి పారిపోయాయి, వృక్షములలో ఎక్కడా కదలిక లేదు, చెట్ల మీద ఉండి అంతవరకు కుహూ కుహూ అని కూస్తున్నటువంటి కోకిలలు పారిపోయాయి, చిలుకలు అదే విధిగా దూరం అయిపోయాయి, ఇక ఝంకారం చేస్తున్నటువంటి తుమ్మెదల గుంపులు లేనేలేవు అక్కడ. ఈ విధంగా కాసేపట్లో ఇంత పూర్వం ఈ మన్మధుడు వసంతుడు రాణి క్రితం అక్కడ వాతావరణం ఎలా ఉన్నదో అలాంటి స్వచ్ఛమైన తపోమయమైన వాతావరణం తిరిగి ఏర్పడిపోయింది. అది నందీశ్వరుడు యొక్క గొప్పతనం, ఒక హుంకారంతో మళ్ళీ ఎక్కడ వాతావరణాన్ని అక్కడ పెట్టేశాడనమాట. అందుకే సరైనటువంటి సేనాధిపతి, సరైనటువంటి దూత, సరైనటువంటి సేవకుడు కావాలి అన్నారు. సేవకుడు సరైన వాడైతే మిగతా వాళ్ళందరూ కూడా సక్రమంగా ఉంటారు. వాడు సరైనటువంటి వాడు కాకపోతే ప్రభువుకు చాలా నష్టం వస్తుందని హనుమంతుడు అంతటి వాడు చెప్పాడు సుందరకాండలు. ఏమన్నట్ట, సరి అయినటువంటి ఒక దూత ఉంటే, ఒక సేవకుడు ఉంటే రాజు కార్యక్రమం పూర్తి చేయగలుగుతాడు తెలివితేటలతో, తన యొక్క నిష్టతో. వాడు సరైన వాడు కాకపోతే తానే లోభానికి లోనైతే మిగతా జనులను కూడా బాడి చేస్తాడు. తద్వారా మహారాజు యొక్క కార్యక్రమం భగ్నమవుతుంది. ఇక్కడ నందీశ్వరుడు ఉత్తముడు కనుక ఒక్క హుంకారంతో అక్కడ కోలాహలం అంతా ఆపేశాడు, అల్లరి చేయకుండా ఆపేశాడు. తర్వాత వెళ్ళి మహాదేవుని పారిశ్యం దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా చూశాడు దూరంగా మన్మథుడు. నేనేదో మంచి బెంకాలు పలికే శివుడంతటి వాడిని శంకరుడు అంతటి వాడిని మనస్సుని అల్లకల్లోలం చేసి ఆయనకి వివాహ ఇచ్చి కలిగిస్తానని డప్పాలు కొట్టాను ఇంద్రుడి దగ్గర. ఇప్పుడు ఇవాళ నా పరిస్థితి మారిపోయింది. ఇక్కడ వాతావరణం అంతా అందమైన వాతావరణం తయారు చేసి తద్వారా శివుడి మనస్సులో తపస్సు అనే దీక్షను విరిమించాలని కోరిక పుట్టిద్దాం అనుకున్నాను. ఈ నందీశ్వరుడు కాస్త ప్రయత్నం అడ్డుకున్నాడు. మళ్ళీ మన్మథ వాతావరణం పోయింది. సరే నేను ఊరుకుంటానా, పట్టుదల కలిగిన వాణ్ణి, సాక్షాత్తు లక్ష్మీపుత్రుణ్ణి, నా ప్రయత్నం నేను చేస్తాను అనుకుని మెల్లిగా పొదల మాటలు నక్కుతూ వచ్చి సమయం చూసుకుని శివుడి మీద బాణం కొట్టేద్దాం. ఈ పుష్ప బాణం నా బాణం తగిలితే శివుడు కాదు కదా, హరి అయినా ఓటే హరుడైనా ఓటే వాళ్ళందరినీ మార్చగలను, నాకు ఆ శక్తి ఉంది అని మనస్సులో ఒక్కసారి భావన చేసుకున్నాడు. చేసింది చెట్టు అక్కడ సురపొన్న చెట్లు ఉన్నాయి. ఆ సురపొన్న చెట్ల నీడలో నడుస్తూ జాగ్రత్తగా శివుడికి కనపడకుండా వస్తున్నాడు. ఇంత గొడవ ఎక్కడ జరిగినా పరమేశ్వరుడు మాత్రం ఏంటండి అలాగే కళ్ళు మూసుకుని ఉన్నట్ట, కఠోరంగా ప్రణవ జపం చేస్తూనే ఉన్నట్ట. ఆ సమయంలో అమ్మవారు పార్వతీదేవి చేతుల నిండుగా పుష్పాలు పుచ్చుకుని ప్రాణాయామ పరుడైన ఆ మహాదేవుని పారిశ్యం దగ్గరకు వచ్చి పాదాల దగ్గర పుష్పములు పెట్టి ఆయన పాదాలకు రెండు చేతులు తోడించి నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసింది. స్త్రీలు సాష్టాంగ నమస్కారం పురుషుడు చేసినట్టుగా నేల మీద సాగిలబడి చెయ్యకూడదు అని శాస్త్రం. వాళ్ళు మోకాళ్ళ మీద మాత్రమే వంగి నమస్కారం చేయాలి, మొత్తం పడుకుని ప్రాణాయామ పరులై నమస్కారం చేయకూడదు. అలా చేస్తే కావాలనుకున్న భర్తతో వివాహం జరగడం చాలా ఆలస్యం అయిపోతుంది అని శాస్త్రం. అమ్మవారు సాష్టాంగ నమస్కారం చేసింది. మరి ఇక్కడ చేయడంతో తొందరలో కావలసిన వివాహానికి మళ్ళీ అడ్డంకులు వచ్చి ఈవిడు కూడా తపస్సు చేయవలసి వచ్చింది. ఏకంగా పుష్కరకాలం తపస్సు చేసింది, ఒకరోజు రెండు రోజులు కాదు, వివాహం దూరం అయిపోయింది. అలా సాష్టాంగ నమస్కారం చేయగానే అటువంటి పార్వతీదేవిని చూచాడు ఒక్కసారిగా మన్మథుడు. శభాష్, కంగారులో పరమేశ్వరుడి సేవ దొరికిందనే కంగారులో నియమాన్ని తప్పింది పార్వతి, నా ప్రయత్నం ఏ రకంగా నెరవేరుతుంది, ఇప్పుడు ఎలాగ నేను ఈ రంగంలో దిగడం అని పాపం ఈయన కొంచెం మనస్సులో తర్జన భర్జనలు పడ్డాడు. నమస్కారం చేసేటప్పుడు ఉరసాశిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. ఒక మగవాడు నమస్కారం చేసేటప్పుడు వక్షస్థలం నేలకి తగలాలి. ఉరస వక్షస్థలంతో, శిరస శిరస్సుతోటి, దృష్ట్యా రెండు కళ్ళు కూడా నేల మీద ఇలా ఇలా ఒక్కసారి అంతాలి, మనస్సుతోటి వాక్కుతోటి, పద్భ్యాం కాళ్లతోటి, కరాభ్యాం రెండు చేతులు కూడా దాచాలన్నమాట ఆ నమస్కారం చేసేటప్పుడు. అంతే ఇలా పెట్టకూడదు, రెండు చేతులు దాచాలి. కరాభ్యాం అంటే రెండు చేతులతో అనమాట, కర్ణాభ్యాం చెవులు కూడా రెండు నేలకి చేర్చాలి. ఈ విధంగా జరిగితే పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. ఈ విధమైన నమస్కారాన్ని అష్టాంగ నమస్కారం, అదే సాష్టాంగం అన్నాం. స అష్టాంగము అంటే ఎనిమిది అవయవములతో కూడిన నమస్కారం, మన శరీరములో ఉండే ఎనిమిది అవయవాలు నేలకి తగిలేలా చేసి నమస్కారం చేయడం. ఇది పురుషుడికి. స్త్రీకి ఏమన్నారు అంటే కేవలము జానుని అంటే మోకాళ్ళ మీద వాలి, మోకాళ్ళు మాత్రం నేల కాంచి రెండు చేతులు జోడించి హృదయానికి చేర్చి చూపులు మూసి కళ్ళు మూసి ఎదురుగుండా ఉండే దైవాన్ని మనస్సులో ధ్యానం చేయమన్నారు. ఇది నమస్కారం. ఇది మానింది ఈవిడ, ఇప్పుడు కింద పడింది. ఇప్పుడు నేను బాణం వేస్తే ఈ బాణం శివుడికి గుచ్చుకుంటుంది, శివుడు మనస్సు మారచ్చు, కానీ ఈవిడికి పెళ్ళయ్యే అవకాశం ప్రళాంగవ్వాలి, దూరం అయిపోవాలి. దీనివల్ల ఎనిమిది రకాల దోషాలు చెప్పారు. స్త్రీలు సాష్టాంగం చేస్తే ఏమి నష్టం, మగవాడు చెయ్యకపోతే ఏమి నష్టం. మగవాడు చెయ్యకపోయినట్టయితే తన యొక్క ఉద్యోగ సునిర్వహణంలో చాలా ఇబ్బందులు పాలవుతాడు, అనేక రకాలైనటువంటి కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి, అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. కానీ స్త్రీ చేసినట్టయితే వివాహం కాబోయే కన్యకి ఆ వివాహం దూరం అవుతుంది. వివాహం అయిన స్త్రీకి భర్తతోటి రోజు వాగ్వాదమే, త్వంసుంఠ అంటే త్వంసుంఠ అని ఇద్దరు కొట్టుకుంటారు అన్నమాట. అలాగే పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో అయితే ఆ తల్లి పిల్లలు నానాళ్ళరిగి చదువులు మానేసి గొందరగోళం చేస్తారు. ఇక ఉద్యోగం చేసే స్త్రీకి అయితే రావలసిన డబ్బుల్లో ఎప్పటికప్పుడు ఇబ్బందులు, ప్రమోషన్లు గట్టా రాకుండా నానాయాతలో పెడుతూ ఉంటారు. వీటికి ఏమిటి, అపరాధం చేశానని క్షమించమని ఇక మీద చేయకుండా ఉండడం, క్షమార్పణ కోరుకుంటే చాలు ఆయన తొందరగా లొంగిపోతాడు. ఇలా కొన్నింటి కొన్ని నియమాలు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయడము అని ఎక్కుబెట్టిన బాణంతో ఆలోచిస్తున్నాడు ఆయన. ఆ సమయంలో వలుద కెంజడ కొప్పు వదలి వీడకయుండ పెను పాప తల బాగ బిగియగట్టి మెడకప్పుతో గూడి మిక్కిలి నలుపైన కమనీయ కృష్ణాజనము ధరించి భ్రూ వికారములేని పొడవు రెప్పలలోని ఘన దృష్టి నాసికాగ్రమున నిల్పి యోగ పట్టిక జంది వరపైన నిలుకడ ఆసన స్థిర బంధమనువు పరచి నిస్తరంగకమైన మున్నీరు ఓలే గర్జితములేని ఘన ఘనాఘనము ఓలే ధ్యాన నిశ్చలుడగు నిందుధరుని చూచి ప్రసవనారాతుడతి భయభ్రాంతుడగుచు. సరిగ్గా ఇతను బాణం ఎక్కుపెట్టి ఉన్నాడో లేదో ఆ సమయంలో ఎర్రనైనటువంటి ఈ జడ ఇలా జార్చి దాని మీద పాము చుట్టాడు. సాధారణంగా చుట్టుముడికి రిబ్బన్లు గట్రా వాడతాం మనం. పరమేశ్వరుడు ఏం వాడట పైన కట్టుకోవడానికి అంటే పాముని చుట్టాట, చుట్టుముడి వీడకుండా. అసలే మెడంతా కూడా నలుపు, ఈ కాస్త బాగా ఒళ్ళంతా తెలుపు, స్వచ్ఛమైన తెలుపు. ఇదిగో నా లాల్చి అంత తెల్లగా ఉంటాడు ఆయన. ఒక ఆయన అన్నాడు ఆయనకి ఏమన్నా రోగం అండి తెలుపు అని అడిగాడు. అది పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు అనమాట, చాలా భయంకరమైన వ్యాఖ్యానాలు. భగవంతుడు అయిన పరమేశ్వరుడు స్వచ్ఛమైనటువంటి రూపంతో ఉంటాడు ఆయన. ఆయన అందుకే పాల సముద్రంలో నురుగులో ఉన్నాడు అన్నారు ఆయన్ని. భగవంతుడు ఏ రూపంతో ఎలాగైనా ఉండగలడు, అలాగే విష్ణువు నీలంగా ఉన్నాడంటే అదేమంటే రంగేసుకోవాలి ఆయనకి. భగవంతుని యొక్క చమత్కారాలు అనేకం ఉంటాయి. ఈ అజ్ఞానుడైన మానవుడు దాన్ని అర్థం చేసుకోలేడు. పరమేశ్వరుడు నూటికి నూరు పళ్ళు స్వచ్ఛం, కానీ గొంతు దగ్గర మాత్రం కప్పు నలుపట. కప్పు అంటే టీ కప్పుని కాదు, తెలుగులో కప్పు అంటే నలుపు అని అర్థం అన్నమాట. ఈ కంఠం మాత్రం నలుపు, విషం తాగిన కారణం చేత. ఆ తెల్లని శరీరానికి కంఠం దగ్గర మాత్రం నీలం ఉండడం ఒక అందంగా ఉందిటండి. అది కూడా ఎంతో తెల్లని వాడికి పుట్టుమచ్చ కాస్త నలుపు, ఎంతో అందం అన్నమాట. అలాగే స్వామివారికి కూడా కంఠం దగ్గర నలుపు మాత్రం ఓ మణి ధరించినట్టుగా ఆభరణంలో ఉన్నదట. ఒంటికి నల్లని జింక చర్మం కట్టేట, తపస్సు చేసుకునేవాడు జింక చర్మం కట్టుకోవాలి, అందుకని ఈయన జింక చర్మాన్ని కట్టుకున్నాడు. ఈ తెల్లని వాడు జింక చర్మం కట్టుకుంటే ఎంత బాగుందో. ఇక ఏం వికారము లేని ఈ కను రెప్పల మధ్యలో ఇక్కడ ఏం చేశాడు, ఈ పురుగు మధ్యలో దృష్టి నిలిపాడు. నాసిక మీద నుంచి ఇలా చూపు చూస్తున్నాడు. యోగ మార్గంతో ప్రణవ ధ్యానం చేస్తున్నాడు. ఆ సమయంలో శివుడు ఎలా ఉన్నాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే, పాల సముద్రంలో కెరటాలు లేకపోతే ఎలా ఉన్నాయో అలా ఉన్నట్టండి. సముద్రానికి కెరటాలు ఉండాలిగా, ఇంతటి సముద్రంలా గంభీరుడైన స్వామిలో కెరటాలు లేకపోతే ఎలా ఉన్నాయో అలా ఉన్నాడు. అంటే ఈయనలో ఏ వికారాలు లేవు. పార్వతి ఎదురుగుండా సేవ చేస్తుంది కనుక ఆమె మీద వికారం దృష్టి లేదు ఈయనకి అని చెప్పడం అనమాట. మనస్సు చలించంతంగా ఉన్నటువంటి శివుడి చూచి వణికిపోయేటండి. ఏమంటే ప్రశాంతంగా ఉంటే శివుణ్ణి చూసి ఎందుకు భయపడాలి అసలు? అంటే ఎవడైతే చీటికి వాడికి కోపగించి తిడతాడో వాడు చూసి మనం భయపడద్దన్నారు. వాడు అత్తవాడు అరుస్తూనే ఉంటాడు, అరిచే కుక్క మరగదు, మరిగే కుక్క కరవదు. కానీ అస్సలు కిక్కులు మనకుండా గంభీరంగా ఉండేవాడే ప్రమాదం. వాడి కోపం వచ్చిందా ఇక అయిపోయామే మనం. అస్తవాడు కోపగించి తిట్టేవాడి గురించి పట్టించుకోదు మమ్మన్నారు. ఎప్పుడూ కోపం రానివాడు కానీ కోపగిస్తే మాత్రం ప్రమాదం అనమాట. అమీ తుమీ తెలిపోతుంది అక్కడతోటి. ఇప్పుడు శివుడు ఎప్పుడూ కానీ కోపం రాదు, వస్తే అంతే సంగతి. ఏంట్రా బాబు ఈయన ప్రశాంతంగా ఉన్నాడు, ఈ ప్రశాంతత ఏ రకమైన ప్రశాంతత? తుఫాను వచ్చే ముందు సముద్రంలో ప్రశాంతత లాంటిదా అనే భయం పట్టుకుంది మన్మధునికి. ఇక్కడ ఈయన పరిస్థితి చూడండి, మరి డప్పాలు కొట్టేశాడు కంగారు పడి. ఇప్పుడు కదులుదామా అంటే, ముందుకెడదామంటే శివుడి చేతిలో ఏం ప్రమాదం వస్తుందో. కదలకపోతే ఇంద్రుడికి ఇచ్చిన మాట ఏమవుతుందో, ప్రిస్టేజ్ భంగం. ఇక్కడ మా చెడ్డ బాధ పడిపోతున్నాడు. ఓయ్యన్నట అయగా తనియు ఉగ్ర విలోచను పార్శ్వభూమి ఎల్దు అయ్యమరేంద్రునెచ్చలి భయంబును కంపమును పతిల్లగా తీయని విల్లు పుష్పములు తీర్చిన యమ్ములు శౌర్య సంపదలు వయ్యముగా భూమిన్ పడవై చెనిలింపులు చూచి బెగ్గిలం. పైన దేవతలు మన మన్మధుడు ఇంత కొట్టాడు కదా, ఇంటి దగ్గర వెళ్లే ముందు గోల్డ్ బలు చేస్తాం, శివుడిని అంతా ఇట్లే పడగొట్టేస్తానని, ఈ పని చేస్తాడా, ఎలా చేస్తాడు, ఇందులో ఎంతవరకు ఇతడు సక్సెస్ అవుతాడు అని చూస్తున్నారు పైన రెడీగా. ఆ సమయంలో మన వాడు అలా వెళ్ళి 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 శివుడు ఇలా తలెత్తుతున్నట్ట, ఇప్పుడు ఈయన కన్నెత్తేడా అయిపోతామని భయం వేసింది ఒక్కసారి. ఒక్కొక్కడిని చూస్తే భయం వేస్తుంది, మాట్లాడక్కర్లా, తిట్టక్కర్లా, కొట్టక్కర్లా, వాడిని చూసి ఎందుకు అడుగుతారంటే అతనిలో ఏదో ఉందని వాడి శక్తి. ఆ విధంగా శివుడిని చూచి ఒళ్ళంత కంపం పుట్టి పుష్పము ఎక్కుబెట్టినటువంటి ఈ చెరుకు విల్లు ఢామని నేల మీద వారేసి పొదలో దాక్కుండిపోయాడు కిక్కులు మనకుండా. పైన దేవతలందరూ ముక్కు మీద వేరేసుకున్నారు, అన్న ఇదేంటి దాక్కున్నాడు వీడు అని. ఇంద్రుడు వచ్చాడు, పొదలో దూరాడు దాని కూడా. ఏమయ్యా మన్మద గంట నుంచి చూస్తున్నాను, నీ సంగతి ఏమిటి, మా దగ్గర ఎన్ని మాటలు మాట్లాడావు, ఇక్కడికి వచ్చేమో ముందుకెడతావు భయపడిపోతావు, ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తోంది, కిక్కురు మనం, ఆ చేతిలో ధనుసు పారేసు, మా పని ఏమైపోవాలి, నువ్వేదో గొప్పవాడు అని నిన్ను నమ్ముకున్నావు, లక్ష్మీదేవి కొడుకు కదా అని ఆనందించాం, ఏమిటయ్యా ఈ పని, నువ్వు చేసే పని నీకేమైనా న్యాయంగా ఉందా, మేము ఏమైపోతాం, తారకాసురుడి సంహారం జరిగేది ఎట్లాగా అని అనగానే ఈయన అన్నట్ట, ఏం చెప్పమయ్యా, బాణం వేసేద్దామన్నంత వరకు వచ్చేస్తుంది, తీరా శివుడిని చూసేసరికి ఏదో తెలియకుండా చేతులు అడిగిపోతున్నాయి, నర్వస్ వీక్నెస్ పెట్టుకుంటుంది చేతులకి, అసలే ఆయనకి మూడవ కన్ను ఉంది, అది భయం నాకు, వణికి కింద బారేస్తున్నాను, చూస్తాను నువ్వేం కంగారు, నన్ను మాత్రం ఊహు డిస్టర్బ్ చేసేసి కంగారు పెట్టేకు, అసలే వణికెత్తిపోతుంది ప్రాణం, నువ్వెళ్ళి నేను చూసుకుంటానే అని మళ్ళీ పంపి ఆ ధనుసు వెళ్ళిగా చేతిలోకి తీసుకోబోతున్న సమయంలో స్థావర రాజ తను భవ ఆవేళ నట ఆయవచ్చే అభవు నిసేవా హేవాక ప్రౌఢిని వన్న దేవతలెంతయు అభిరుతింతనుంగొలువన్. ఆ సమయంలో పర్వత రాజపుత్రిక పార్వతీదేవి సరిగ్గా అదే సమయంలో అభవుని దగ్గరకు వచ్చింది, ఆయనకి సేవ చేయడానికి వచ్చింది. ఆవిడ వచ్చి మహాసౌందర్యవతి కూడా వనదేవతలు కూడా తన కూడా వస్తూ ఉండగా ఆయన్ని కలవడానికి వెళ్ళింది. పద్మరాగాలు ధరించేది ఆవిడ, ఇవాళ కేవలం అశోక పుష్పములు ధరించింది. ఇదివరకు గులాబీ పుష్పాలు ధరించడం చాలా ఇష్టపడేది, ఇవాళ మందారసుమాలు తీసుకొచ్చింది. ముత్యములతో తయారు చేయబడిన దండోటి పట్టుకొచ్చింది, స్వామి పాదాల దగ్గర పెట్టింది, ఈ పుష్పములు వేసి ఆయన మీద ఆయన్ని పూజించింది. స్వామి నాకు ఇష్టం గులాబీలంటే, పాటలీ పుష్పములతో ఇదివరకు ధరించేదానిని ఇప్పుడు నేను ధరించకుండా మీకు ఇస్తున్నాను, స్వీకరించండి అని పాదాల దగ్గర పెట్టింది. ఆ తర్వాత గంధం పట్టుకొచ్చింది, గంధం చిలికింది. ఆ తరువాత కస్తూరి పట్టుకొచ్చింది, అసలే నుదుట మూడవ కన్ను, ఈ మూడవ కన్ను కన్ను తెలియదుట ఆవిడకి, ఇదేదో తిలకం అనుకుందిట, కస్తూరి తిలకం నల్లగా ఉందని, దాని మీద బొట్టిట్టేసింది పైగా. ఆ పెట్టడంతో చలించింది ఆ కన్ను, ఆ చలించడమే మన్మధుడి కొంపం ఉంచింది, అదన వాడి కారణం. బొట్టు అనుకుని ఆ పైన కస్తూరి బొట్టింది, ఆ పెట్టడంతో కదిలింది, ఆ కదలిన కదలికి ఒక పావుగంట పోయేగా చూపించిందిట. కొన్ని టైం బాంబులు ఉంటాయి, ఆ టైం అయితే గారు పేలవు, అలాగే ఇది కూడా టైం బాంబు. ఇప్పుడు ఆవిడ చేత్తో బొట్టు పెడితే అది కాసేపు నాకు మన్మధుడి మీద పేలింది అనమాట. ఆ తరువాత ఆవిడ ప్రసూన కుచ్చములు దాలిచి పుష్పముల యొక్క గుత్తులు పట్టుకొచ్చింది, వరస పెట్టి లే చిగురులు ధరించి లేత చిగురుటాకులు పట్టుకొచ్చింది, పత్రం సమర్పయామి పుష్పం సమర్పయామని పూజలు చేయడం మొదలుపెట్టింది. ఆ తరుణేంద్రుడు శేఖరుడైనటువంటి శివుణ్ణి అనేక రకాలైనటువంటి నామములతో అర్చించింది. మధ్య మధ్యలో పువ్వులలో ఉండే పుప్పుడు తీసి ఆయన మీద తల్లింది. ఏదో రకంగా ఆయన తన భర్త కావాలనే ఉద్దేశంతో వాడు అర్చిస్తూ ఉన్నది, ఆయన కాస్త మొహం ఎత్తి బాగుండు చూస్తే బాగుండని. కొంతమంది దండేసేటప్పుడు ప్రసాదులు చెబుతారు, ఎందుకని అవతల వాడికి దండ వేసినప్పుడు వీడెవడో గుర్తుంటాడని. పరమేశ్వరుడు కూడా ఆవిడ ఆకర్షించడానికే ఇప్పుడు ఈ అర్చనలు చేసిందట, ఆయన తన భర్త కావాలి అది దృష్టి. ఇలా అర్చనలు జరుగుతూ ఉంటే కమ్మనైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఆమె శరీరం మీద నుంచి పరమేశ్వరుడి దగ్గరకు వచ్చాయి. అఖిలలోచనుడు, నిర్వికారుడు, భవుడు అటువంటి శివుడికి కూడా ఒక్క క్షణకాలం సేపు మనస్సు చంచలమయ్యిందట. తాను బూలిన దేవతార్థమఖిలమును సఫలతం చెందినని మతి సంతసిల్లే. అప్పటికే మన్మధుడికి ఆనందం కలిగింది, సరిగ్గా సమయం దొరికింది నాకు. అమ్మవారు మంచి సౌందర్యవతి వేషంలో ఆయన నర్చిస్తోంది, ఆయన కూడా ఇంత పూర్వం కన్ను విప్పి ఆవిడకే చూడని వాడు కన్ను విప్పి ఆమెను చూస్తూ ఆవిడిచ్చే పూజలు అందుకుంటున్నాడు. ఇప్పుడు కానీ నేను బాణం కొట్టానా, దేవతా కార్యక్రమం పూర్తవుతుంది, తారకాసుర సంహారానికి బీజం పుడుతుంది అనుకున్నాడు. ఆ ఇంద్రుడు పంపినటువంటి పని పూర్తి చేయడం కోసం సాహసించాడు.
ఎప్పుడుడా వచ్చే తరుణేందు కళాధరు గౌరి భక్తితో అప్పుడుడా శనీశ్వరుడు అంచిత యోగ సమాధి నిష్టమై తప్పక బాహ్య సీమ ప్రమదం వెసగం పరమాత్మ సంజయొప్పెడు దివ్య తేజము సముజ్జల కోటి తటి ప్రకాశము.
ఎప్పుడైతే మన్మధుడు రెండు అడుగులు ముందుకేశాడో పరమేశ్వరుడు ఒక్కసారి ఆగిపోయాడు. మళ్ళీ ఆగిపోయి కళ్ళు మూసేసుకున్నాడు, యోగ నిష్టలో గడిపోయాడు. మళ్ళీ ఇక్కడ స్త్రీ పూజ చేస్తే ఈ స్త్రీ పూజను అందుకుంటూ నేను మనస్సుని దృష్టి వరల్చకూడదనుకుని యోగ నిష్టలో గడిపోయి కఠోరమైన దీక్షలో ప్రణవధ్యానంలో ప్రపంచాన్ని మర్చిపోయాడు బాహ్య దృష్టిని. ఎప్పుడైతే పరమేశ్వరుడు బాహ్య దృష్టి మర్చిపోయాడో ఆయన శరీరం మీద నుంచి కోటి కాంతి, సూర్యుల కాంతి బయటికి రావడం మొదలెట్టింది. అప్పుడు ఆవిడ పాదాలు పుచ్చుకుని, పరమేశ్వరా ఇంత సేవ చేశాను నీకు, నన్ను ఆశీర్వదించకుండా నువ్వు నిష్టలోకి వెళ్ళడం న్యాయమా, నన్ను అనుగ్రహించు అన్నదట పార్వతి. పార్వతీదేవి తక్కువగా ఊరుకోలా, నీకు ఇప్పటిదాకా పుష్పములతో వాటితో అర్చించా, నన్ను ఆశీర్వదించకుండా పూజ చేసిన వాళ్ళని దీవించకుండా ఉండడం ఎవరికి న్యాయం కాదు, నన్ను దీవించు. తక్కువ మళ్ళీ కళ్ళు విప్పాడు ఆయన. సరిగ్గా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే చుట్టట్టుకుని యోగ నిష్టలో వెళ్ళేవాడు ముందు గిడుచుకొచ్చి పారేస్తారట వీళ్ళ పక్క. అలా కదా నిష్టలో గెడుతున్న స్వామివారిని అమ్మవారు కూడా కావాలని లాగేసింది మీటికి. లాగగానే మణిప్రభ రుణకంధకారికి, అంధకారి అయిన మణిప్రభు అయినటువంటి ఆయనని లాగగానే, ఏమిటి నువ్వు చేసిన పూజలకి నీకు దేవన కావాలా, నిన్ను దీవించడమే కావాలిగా, నా సొమ్మేం పోయింది దీవిస్తున్నా. సరిలేని మగని బడయుము తరుణి అని పలికే శివుడు. ఆయన నోటి వెంబడి వచ్చిన మాటలు ఏమన్నాడైనా, సరిలేని మగని బడయుము తరుణి అన్నాడు. ఈ సృష్టిలో సాటిరానటువంటి గొప్పవాణ్ణి భర్తగా పొందు అయ్యా, పొందవమ్మా ఓ తరుణీయమణి అని దీవించాడు. ఏదో మామూలుగా ఏదో మొత్తం సమస్త సంపద ప్రాప్తిరస్తు ఇలాంటివి దేవుళ్ళు ఏం చేయలేదు ఆయన. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధిరస్తు అనలేదు, మనోవంచపల సిద్ధిరస్తు అని కూడా అనలా, వ్యంగ్యం లేదు అక్కడ. ఏమన్నాడు, ఈ సృష్టిలో సాటి లేనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నీకు భర్తవుగాక అనగానే తథ్యం అందట ఆవిడ. శివుడు అంటే అన్యత్వం వస్తుందా, తథ్యమే అది నువ్వు అన్నది, కానీ సాటి లేనివాడు నా దృష్టిలో నువ్వే అంది శివుడు. వెంటనే నీ నెత్తి మీద ఏదో ఉందన్నాడు ఎనగడి కావడం, చేత్తు తీసిపారే అన్నట్ట. అలాగా సరిలేనటువంటి మగణ్ణి పొందమనగానే నీకంటే సరిలేని వాడు ఎవడు నాకు అన్నది ఆవిడ. తరతరములయందైనా ఈశ్వర భాషితమునకు అన్యథాత్వము గలదే. వేళాకోళానికన్నా శివుడు అన్నమాట వ్యర్థమవుతుందిటండి, పరమేశ్వరుడు అన్నమాట వ్యర్థమవుతుందా? అయితే పరమేశ్వరుడు ఈ ఆవిడ అన్నమాట వినిపించుకోలేదు. వినిపించుకోకుండా ఓ తరుణీయమణి, ఇంతకాలం నువ్వు ఎందుకు జపం చేస్తున్నావో, ఎందుకు నాకు సేవ చేస్తున్నావో నాకు తెలియదు, నిన్ను దీవించాను, నీకు ఉత్తముడైన వాడు భర్త అవుతాడు సందేహం లేదు, మహాత్ముడు అవుతాడు, సామాన్యుడు కాడు, అతనికి సాటి వచ్చేవాళ్ళు అరుదు, ఇక నన్ను మాత్రం తపస్సు నుంచి దీక్ష నుంచి భగ్నం చేయకుండా నీ దారి నువ్వు వెళ్ళిపోదువుగాక ఓ కన్యకామణి, వెళ్ళిరా అని అంటూ ఉండగా, అయితే స్వామి నువ్వు మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయే ముందు ఆఖరిసారైనా కనీసం నన్ను పూజ చేయని, కంగారులో వీడు చివరి పూజ చేస్తానంట, అందుకని ఈ పూజ సేకరించమని చెప్పి తామర పువ్వులతో అల్లినటువంటి ఒక మాల ఆయన మెడలో వేసిందట. ఇలా మాల వేస్తూ ఉండగా టక్కును కొట్టేశాడు మన్మధుడు బాణం, దొరికింది సందరుకున్నాడు ఈ టైంలో కొట్టాడు, అది వచ్చి వక్షస్థలంలో దూరిపోయింది. అస్త్రరాజంబు సమ్మోహనాసుగంబు పంచబాణుండు సంధించే నించు వింట, మంచి పుష్పబాణాన్ని తీసి టక్కును కొట్టాడు. ఒక్కసారి కొట్టడంతో యమధర్మరాజును జయించిన వాడు, మనస్సులో అసలు కోరికలంటే ఎరగనటువంటి వాడు, దైత్యుల పాలిడి శత్రువు, ఒక్కసారి పరమేశ్వర అంటే కరుణించేటటువంటి వాడు, ఏ విధమైనటువంటి జంకు గొంకు లేకుండా భక్తులకు తన ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడేవాడు, అటువంటి ఆయన మనస్సు చలించిపోయింది. ఆమెను ఒక్కసారి రెండు చేతుల్లోకి దగ్గరకు తీసుకున్నాడు, ప్రణయ విఫలభావుడయ్యాడు, కౌగిలించుకోబోతున్నాడు. అప్పుడు ఆవిడ వ్రాల్చె నెమ్మోముల జాభరంబు పేర్మికేకరాలోకనంబుల కెల్లుమలగి, సిగ్గుబడి తల వంచుకుంది. పరమేశ్వర నీకు ఇది న్యాయమా, కన్యకామణిని కౌగిలించుకోవచ్చునా అన్నది. తక్కున అయిన ఆ ఊహని తొలగించుకున్నాడు, ఆమెను విడిచిపెట్టేశాడు. ఇంద్రియక్షోభంబు బలాత్కారంబుగా గుదించి మనస్సులో పుట్టినటువంటి సంక్షోభాన్ని గొప్ప యోగశక్తితో బలవంతంగా అణుచుకున్నాడు. పరమేశ్వరుడు కాబట్టి, శక్తివంతుడు కాబట్టి అణుచుకున్నాడు. అణుచుకుని, ఈ ఏమిటిది, నాకు మనస్సులో వికారము కలగడమా, అసంభవం ఇది, ఏమిటి ఎందుకు కలిగింది అని ఇలా చూశాడు. చుట్టూత చూడగానే ఎవడరా వాడనుకుంటూ ఉంటే పువ్వుల పొదలో ఉండి ఒక బాణం కొట్టేశాడు. తామర పువ్వు బాణం, నల్ల కలువు పువ్వు ఎక్కువ పెట్టేట రెండో బాణం కొట్టడానికి. ఈ దెబ్బతో పరమేశ్వరుడు పూర్తిగా పడిపోవాలి రంగంలోని. అలాగా కుడి చేతిలో ధనుస్సు పుచ్చుకుని సిద్ధంగా ఎక్కుపెట్టి ఉన్నటువంటి వాణ్ణి చూచి, వణికిపోతున్న వాణ్ణి, ఒళ్ళంతా చెమటలు పట్టిన వాణ్ణి, దేవకార్య సముచితుణ్ణి, దేవతా కార్యక్రమం కోసం దుస్సాహసానికి పూనుకున్నవాణ్ణి, లక్ష్మీ నారాయణుల ప్రియపుత్రుణ్ణి, ప్రజ్యుమ్నుణ్ణి, మన్మధుణ్ణి, మహాసౌందర్యవంతుణ్ణి చూచాడు ఆయన. ఓరి మన్మధుడా, ఇదే నువ్వు చేసిన పని అని ఒక్కసారి గుమ్ అన్నాడు. మూడవ కన్ను ఇలా తెరుచుకు పోయింది. టైం బాంబు ఇప్పటికి వచ్చింది అని పేలింది. ఈ మూడవ కన్ను తెరుచుకోవడం ఏమిటి, అందులో నుంచి సముజ్జలజ్జారాజ్యాలంబైన కృపీట యోని భవనంబులల్ల భయభ్రాంతంబులై హాహాకారంబులు చేయ ఆ మేనకేతను సరసరాసన తూణీరంబుల తోడంగూడ భస్వంబు చేసిన. ఒక్కసారి ఇందులో నుంచి ప్రళయకాలంలో పుట్టేటటువంటి అతి భయంకరమైన అగ్ని పుట్టిందట. మామూలు అగ్ని కాదు అది, ప్రళయకాలంలోనే వస్తుంది అగ్ని. అడవులు తగలడిపోతూ ఉంటాయి అటువంటి అగ్నిది. దావాగ్నిని మించినటువంటి ఆ శివుడి మూడవ కన్నులోని అగ్నితోటి ఆ మన్మధుడు ఒక్క క్షణకాలంలో చేతిలో ధనుస్సుతో బాణములతో పడి బూడిదైపోయాడు. దేవతల పైన నుంచి హాహాకారాలు చేశారు. అయ్యయ్యయ్యో, మన్మధుడు ఇలా అయిపోయాడు, మనం పంపిన పని వ్యర్థమైపోయింది. ఏమిటి, మన్మధుడు కూడా చివరికి ఫస్ అయిపోతాడు. వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు ఆ విషయాన్ని. వాళ్ళు సామాన్యుడు ఆ మన్మధుడు అంటే, ఎంతటి వాణ్ణైనా సరే వికారంతో తపస్సులోంచి భగ్నుడయ్యేలా చేయగలిగేవాడు మహాత్ముడు, నారాయణ పుత్రుడు. అటువంటి మన్మధుడు భస్మ అయిపోతే గోలగోలెత్తిపోయి, ఇక మనం దురదృష్టవంతులం, తారకాసుర సంహారం జరగదేమో, ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరగదేమో, ఇక పరమేశ్వరుడికి వివాహేచ్ఛ లేదేమో అని పాపం వాడు దుఃఖిస్తూ ఉంటే, నాగభూషణు పాలనయనల్లము చేత పంచవాణుడు బిట్టు భస్మమయ్యే ప్రభలాభిషంగ సంప్రభవ మోహంబున రతిదేవి అవశయైవ్రాలే తరణి యువతి సంసర్గంబు యోగ విఘ్నంబని అభవుడంతర్ధానమాచరించే చెల్లికాటు తన మ్రోల నొల్లికి బూడిదయైన ఆమని ఏడ్చిన ఆవరచినట్లు గౌరి తన చారు సౌభాగ్య గౌరవంబు విలువ పోయిన చెలువున విన్నవోయే పర్వతేంద్రుడు నిర్విణ భావయైన కూర్మినందన నింటికి గొంచువోయే. నాగభూషణుడి యొక్క నుదుటిలోంచి వచ్చిన అగ్నితో పంచవాణుడు పూర్తిగా బూడిద గుప్పెడు బూడిదైపోయాడు అక్కడ. ఒక్కసారి పక్కనే ఉన్న ఆయన భార్య రతీదేవి హా నాథ అని గుండెలు బతుకుని నేల మీద స్పృహ తప్పి పడిపోయింది, మూర్చి వచ్చి పడిపోయింది. తన భర్త ఇలా బూడిదైపోతాడనే విషయాన్ని తట్టుకోలేకపోయింది ఆవిడ. కళ్ళ ఎదురుగుండా చూస్తూ ఉండగా నిమేషం అతనిలో పిడికిడు బూడిదైపోతే ఏ భార్య తట్టుకోగలదు, గుండెలు అవిసిపోయాయి. అదే సమయంలో పరమేశ్వరుడు, నాయనో ఇక్కడ ఉండకూడదు, ఇప్పటికే పార్వతీదేవి వల్ల నా తపస్సు భగ్నమయ్యింది, ఇప్పుడు ఈ రతీదేవి శోకిస్తూ పరమేశ్వర ఏమిటి దిక్కుంటుంది నన్ను, ఆవిడతో మాట్లాడుతూ ఉంటే నా తపస్సు పాడైపోతుంది అనుకున్నాడు. అసలు యువతుల యొక్క సంసర్గమే తపోనిష్టకి వ్యర్థం అనుకున్నాడు. అదృశ్యమైపోయాడు, మాయమైపోయాడు. ఏడి అమ్మా పరమేశ్వరుడు అని నందీశ్వరుడు చూసుకున్నాడు. పక్కన శివుడు లేడు, పీఠం ఖాళీగా ఉంది. శివుడే లేకపోతే ఇంకెక్కడెందుకు మాకు కొలువు అనుకున్నారు. ఆయన మాయమైపోయాడు. నందీశ్వరుడు మాయమైపోవడంతో మొత్తం ప్రమదగణాలు అదృశ్యమైపోయారు. ఇక అక్కడ ఎవరు మిగిలేరు, స్పృహదప్పి కింద పడిపోయిన రతీదేవి, ఆవిడ ఎదురుగుండా ఆ మాత్రం బూడిద. మన విభూతి పళ్ళెల్లో ఎలబెడితే అంతుందో అంతుంది, ఆ బూడిద మిగిలింది. మరో పక్కన వసంత ఋతువు మాత్రం ఉన్నాడు, పార్వతీదేవి ఉన్నది. ఇంతే జయా విజయాలతో అతి కష్టం మీద లేచింది రతీదేవి. ఇంతలో తన కళ్ళ ఎదురుగుండా బూడిదైపోయినటువంటి మిత్రుణ్ణి చూచి వసంతుడు వచ్చాడు. హా మన్మథ, నీ మిత్రుణ్ణి దూరం చేసుకుని వెళ్ళిపోతావా? నువ్వు లేకపోతే నేను ఎలా జీవిస్తాను? ప్రాణానికి ప్రాణమే, నేనుంటే నువ్వు, నువ్వుంటే నేను, మనిద్దరు అవినాభావ సంబంధం. వసంత ఋతువుకి మన్మథునికి స్నేహమే. నా కళ్ళెదురుగుండా శివుని పాలాగ్నిలో భస్మైపోయావా అని దుఃఖిస్తున్నాడు వసంతుడు. గౌరీదేవి లేచింది. ఎంతటి సౌభాగ్యం, సౌందర్యం, శుద్ధదండుగా పరమేశ్వరుణ్ణి ఆకర్షించలేకపోయాక ఇంకా నా అందం ఎందుకు? చీ, భర్త మెచ్చుకొని సౌందర్యం ఎందుకని ఆవిడ చిన్నబోయింది. ముఖం కింద వాల్చుకున్నది. చెలికత్తెల యొక్క ఒళ్ళు తలపెట్టుకుని గొల్లును ఏడుస్తూ ఆవిడ ఉన్నది. పర్వతేంద్రుడు వచ్చాడు హిమాలయ పర్వతం. హిమవంతుడు వచ్చి, అమ్మా నువ్వేం బాధపడకు తల్లి, ఆ బూడిది నువ్వు అవ్వకుండా ఉన్నావు, సంతోషించు, నేనే నా కూతుర్ని నిన్ను దక్కించుకున్నాను. కొంపదీసి కంగారులో, అసలు నువ్వు ఇక్కడ ఉండడం వల్లే నా తపస్సు పాడైపోయిందని శివుడు ఆ మూడవ కను నీ మీదకి తెరిచాడు కాదు, కొంతలో కొంత మంచిదయ్యింది నాతో రా అని చెప్పి కుమార్తెను వెంట పెట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇలా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతే ఇక భర్త బూడిద ముందు కూర్చుని దుఃఖిస్తూ ఉన్నది రతీదేవి. అనంతరం రతీదేవి మోహాంధోన్మీలితంబులైన లోచనంబులను అత్యంత ప్రియదర్శనుండకు ప్రియంగానక అతి కష్టం మీద స్పృహలోకి వచ్చింది రతీదేవి. మనస్సంతా దుఃఖంతో నిండిపోయింది. ఇక ఆవిడకి లోకం శూన్యమైపోయింది అండి. ఎవడు తనకి చర్మం అనుకున్నదో ఆ భర్తే లేకపోయాక ఇంకెందుకు? గుండెలు బాదుకున్నది. ప్రియదర్శనుడు ఆ ప్రియుడ కనిపించకుండా పోయావా, బూడిదైపోయావా స్వామి? ఇదివరకు అనంగుడిగా లోకంలో అంతటినీ పీడించావు, ఇవాళ నీవు లేకపోతే నేను ఎలా బతుకుతాను? చక్కని వారిలో ఉన్న నెరజాండలలో విటరాజకోటిలో చిక్కని వారిలో కడు ప్రసిద్ధి వగిల్చిన నీవు ప్రాణములు దక్కిన చోట నీ అంత అంతగాడు ఎక్కడా లేడు. చక్కని వాళ్లలో కల్లా చక్కని వాడి, మహాసౌందర్యవంతుడివి. ఎంతటి మహర్షులైనా నీ వల్ల భ్రష్టులయ్యారు. అటువంటి నువ్వు, మహాత్ముడి దేవకార్యం పూర్తి చేసేవాడివని పేరు పొందిన నువ్వు ప్రాణం విడిచిపెడితే నేను ఇంకెలా బతకను? నేను ధైర్యంతో ప్రాణాలు ఎలా పెట్టుకుంటాను? హా మన్మథ, ఓ వల్లభ, స్త్రీలు ఎంత కఠినాత్మురాళ్ళు. భర్త మరణించినా ఇంకా నేను ఇలా బతికున్నానంటే నా హృదయం ఎంత కఠినమైనదో ఆలోచించుకో. ఈవిడ ఎంత బాధపడుతూ ఉందో చూడండి. ఇప్పుడు ఏనాడైనా నేను నీకు ఎదురు చెప్పానా? నువ్వు నాకు ఎదురు చెప్పావా? అసలు మనిద్దరం ఒకరికొకరు వ్యతిరేకంగా లేము. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మనమే ఒకళ్ళతో ఒకళ్ళం బతికాం. కొంతమంది ఉంటారు జీవితాంతం భర్త ఏమో నల్ల వస్తువు కొందామంటే ఈవిడ తెల్ల వస్తువు అంటుంది, ఆయన తెల్ల వస్తువు అంటే ఈవిడ నల్ల వస్తువు అంటుంది, ఈయనేమో తూర్పుకేసి ప్రయాణం అంటే ఆవిడ పడమటికేసి ప్రయాణం అంటుంది, పాండురంగా సినిమాకి వెళదామండి అని ఆవిడంటే కాదు కేసరికి వెళదామని ఈయన అంటాడు. ఇలా కొట్టుకుంటారు జీవితాంతం అంతా కూడా. కానీ మన ఇద్దరం అలానేమే, అయ్యో ప్రతికూలాచరణం అనేది నీ వల్ల నాకు కానీ నా వల్ల నీకు కానీ లేకుండా ఐకవత్యంతో కాలక్షేపం చేశామే. ఒక్క క్షణం క్రితం వరకు లక్ష్మీపుత్ర నువ్వు ఉన్నావే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయావే నన్ను విడిచిపెట్టి, నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అర్ధాన్న పుచ్చవుకి నన్ను విడిచిపెట్టడం నీకేమైనా న్యాయమా? అరటిపళ్ళు తీసుకొస్తే తొక్క నువ్వు తిని పండు నాకు పెట్టేటటువంటి వాడివి. ఆ ప్రేమ అంతా ఏమైపోయింది వాళ్ళ నిజంగానే? పాపం భర్తలు ఏంటంటే అమాయకులు. కొంతమంది తొక్క తాము తిని పండు పెడుతూ ఉంటారు, మరికొంతమంది భర్తలు అసలు పండే ఇవ్వకుండా వారికి మొత్తం వాళ్లే మింగుతారు. లోకంలో ఇలా వ్యతిరేకంగా ఉంటాయి. కానీ నువ్వు అలాగాదే ప్రాణప్రదంగా నన్ను చూసుకున్నావు మహాత్మా. గోత్రస్థలితంబుల జఘన సూత్ర కర్రబంధంబుల్ పర్వతం మీద మనం ఎన్నిసార్లు విహారం చేసే హిమాలయ పర్వతం మీద, ఈ హిమాలయ పర్వతం మీద ఎన్నో పర్యాయాలు మనం చేసిన విహారాలు మర్చిపోయావా? ఒకప్పుడు క్షీరసాగరానికి మనం వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి మెచ్చుకుని ఈ హారం నాకు ఇచ్చింది, ఈ హారం ఉన్నంతకాలం నీకు పతి వియోగం ఉండదు, పతి వియోగం అన్నది. మరి వాళ్ళ నువ్వు భస్మైపోయావంటే లక్ష్మి అన్నమాట వ్యర్థమైపోయింది. లక్ష్మీదేవి మెచ్చుకొని, కోడలా కోడలా ఇదిగో ఈ మెళ్ళలో వేస్తున్నాను నీకు ఈ ముత్యాల హారం, ఈ హారం మెళ్ళలో వేసుకో, నీకు నీ భర్త ఎప్పుడూ దూరం కాడు, వియోగం ఉండదు భర్తృవియోగం, నీకు వైధవ్యం ఉండదు అని చెప్పింది ఆవిడ. లక్ష్మి వాక్కులు వ్యర్థములా? ఇక లక్ష్మీదేవి వాక్కులే వ్యర్థమైపోతే ఇక మిగతా వాళ్ళ మాటలు ఏమిటి, లెక్క ఏమిటి? పుష్పములు చూస్తే నువ్వు గుర్తుకొస్తావు, నదులు చూస్తే నువ్వు గుర్తుకొస్తావు. అయ్యయ్యో, ఇక నిన్ను చూచి నేను ఎలా దుఃఖపడను? నిన్ను చూచే భాగ్యం లేక నేను ఎంతకాలం జీవించను? మధుమాసం అనేది ఇక లేనే లేదే నువ్వు లేకపోతే. హృదయంలో ఉండేటటువంటి ఓ ప్రియవల్లభ, నీవు భస్మైపోతే నేను ఎలా బ్రతకగలను? ఓ మన్మథ, గండు కోయనలు కూస్తే ఆ కోత నువ్వే, మామిడి ఆకులు చిగురుటాకులు పుడితే ఆ చిగురుటాకులకు మూల కారణం నువ్వు. నదులు నిర్మలమైన నీటితో ప్రవహిస్తే ఆ నీరు నీది. ఇలా ఎక్కడ చూసినా సమస్తం నీదే. అటువంటిది వాళ్ళ నువ్వు లేవు, అవన్నీ ఉన్నావు అని రతీదేవి దుఃఖిస్తూ, నీ మిత్రుడు వసంతుడు నిన్ను వదిలి పారిపోయాడే, నువ్వు మరణిస్తే నిన్ను ఇంతవరకు ప్రేరేపించి ఈ పని చెయ్యగలవు నువ్వే అని ఉద్రేకం రేగొత్తించినటువంటి ఇంద్రుడు ఇప్పుడు నిన్ను కాపాడతాడా? అందుకే చెప్పా, ఇతరుల యొక్క మాటలు విని రెచ్చిపోయకరా నాయన అంటే నా మాట విన్నావు కదా, నీకు అలాగే మాట్లాడతావన్న అని జుట్టుముడి పైకి కట్టుకున్నదట. కొంగుని బొడ్డులో బిగించింది, ఆక్రోశిస్తోంది, కంఠం రుద్ధమవుతోంది, కళ్ళ వెంబడి కొండ కట్టుకున్నట్టుగా నీరు గారిపోతూ ఉన్నాయి. హస్తయుగ్మము మోడ్చి ప్రార్థించి పల్లికె దత్తమ్ముడా నాకింబుతగా చితాగ్ని. ఓ అగ్నిదేవైనారా అన్నదట. ఈ పతివ్రతా శిరోమణి యొక్క వాక్కుకి తట్టుకోలేక అగ్నిదేవుడు అక్కడికి వచ్చేశాడు. ఓ సోదర అగ్నిదేవ, ఒకప్పుడు మనిద్దరం ఒకే స్థానంలో జన్మించాం సముద్రంలో, అంచేత నువ్వు నాకు వరుసగా సోదరుడు అవుతావు. ఇప్పుడు నాకు నువ్వు ఒక మహోపకారం చెయ్యాలి అనగానే ఏం అడిగితే చేస్తాను చెప్పమ్మా తల్లి, నీ పతివ్రతాదేవి యొక్క దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను, అగ్నిని కూడా భస్మం చేసేటట్టుగా ఉంది నీ నీరు కన్నీరు, చెప్పన్నట. ఏమీ లేదు, నా భర్తని విడిచిపెట్టిక నేను జీవించలేను, రెండు చేతులు జోడించగలుగుతున్నా, ఇక్కడొక్కసారి నువ్వు భగ్గభగా మండుతూ ఉండు, నేను రెండు చేతులు జోడించి అందులో దూకేస్తా, నా భర్త బూడిదయ్యాక నేను కూడా బూడిది కావాలి తప్ప నేను ఇక్కడ దర్జాగా తిరగడానికి వీలు లేదు, నేను మరణించి తీరాలి, వెళ్ళు మా అత్తగారికి మామగారికి చెప్పు, మా అత్తగారికి ప్రత్యేకంగా లక్ష్మీదేవికి చెప్పు. ఏమని, ఓ లక్ష్మీదేవి కోడలికి ఇచ్చావు పెద్ద దండ, ఆ దండ ఉంటే ఆవిడకి వైధవ్యం ఉండదన్నావు, కానీ ఆవిడకి వైధవ్యం వచ్చింది, నీ మాట వ్యర్థమయ్యింది కనుక ఆవిడ బూడిదైపోయిందని చెప్పు. అలాగే మా మామగారి దగ్గరికి వెళ్ళు, లోకాలన్నిటికీ నారాయణుడనే పేరు ధరించి విశ్వంభరుడనే పేరుతో విషయాన్ని మోస్తున్నావుట, జాగ్రత్త, ఏం విషయాన్ని మోసావు, నీ కుమారుడు భస్మం అయిపోతే కాపాడుకోలేకపోయావా అని ధిక్కరించు ఆయనకి అని ఈవిడ ఈ విధంగా ఆగ్రహంతో అందరినీ ధిక్కరించేయడం మొదలెట్టింది. కోపం వస్తే ఎవరైనా అంతే, దేవుణ్ణి తిట్టేసుకుంటాట, మనం కూడా ఇంట్లో కష్టం వస్తే, సామాన్యుల సంగతి చెప్పేది, అసామాన్యులకు కూడా అంత కోపం వస్తుంది. ఈ ఒకప్పుడు భూలోకంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు, ఆయనకి సరస్వతీదేవి తెగవరించేసింది, లక్ష్మీదేవి మాత్రం అత్తగారు మాత్రం దూరంగా ఉండేదిట. అసలు కోడలికి అత్తగారికి వైరుధ్యం ఆ రోజుల్లో కూడా కొంత ఉండేదన్నమాట. ఈయనకి ఇంట్లో రోజు కడవలు ఖాళీ, పాండిత్యం మాత్రం ప్రతి వాళ్ళు ఏం చెప్పేశారండి పురాణం అంటనే నమస్కారం చేసుకుపోవడమే కానీ రూపాయి చేతులు పెట్టే పాపాన పోయేవాళ్ళు లేరు. పిసిరిగుట్లు ఆ రోజుల్లో ఈ ఇలాంటి భక్తులు ఆ రోజుల్లో లేరు కాబోలు. అంచేత ఆయన మహాచట్టబాధ పడిపోతున్నాడు. ఇలా కొద్ది రోజులు గడిచింది, గడిచేసరికి భార్య నానా రకాలుగా తిట్టిందిట. ఆవిడ అట్టే చదువుకున్నది కాదు, లోకంలో సహజంగా మహాపండితుడు ఉంటే వాడికి అట్టే పండితుడు పండితురాలు కానీ వారి వస్తుంది, ఎక్కడో అదృష్టవంతుడికి తప్ప. అలాగే ఈయన భార్య అన్నదట, ఎప్పుడు చూసినా నామాలు చదువుకుంటావు, ఓం విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని, అది నీ కూడిట్టే గొడ్డెట్టే అలా వీధిలోకి వెళ్ళి రెండు రూపాయలు తేలేవు అని ఆ పడంగా చెడామడా తిట్టిందిట. ఏమండి, విశ్వంభరుడు అనే నామం చదువుతున్నారు కదా మీరు అందులో విష్ణు సహస్రనామంలో, విశ్వంభరుడు అంటే అర్థం ఏమిటంది అంది ఓ రోజున. విశ్వంభరుడు అంటే లోకమంతా భరించేవాడు, ఏం భరించాడు, మన పొట్టలని భరించకుండా ఉన్నాడు ఆయన, కాబట్టి ఆ నామం ఎందుకు అందిట. నిజమే సుమ అని ఆయన కనిపించి, ఓ పరమేశ్వర, ఓ విష్ణుదేవ, నీకు విశ్వంభరుడు అనే నామం దండుగా, అదే నామం నీకు ఉన్నట్టయితే నువ్వు నాకెందుకు తిండి పెట్టడంలా, నువ్వు ఫుడ్ పెట్టడం లేదు, నాకు బెడ్ ఇవ్వడం లేదు కనుక ఇదిగో అని బొగ్గోడి పట్టుకొచ్చి, ఆ తాళపత్రాలు ఉంటాయి కదండి పూర్వం ఇప్పట్లో పుస్తకాలు కావు తాళపత్రాలు, ఓ తాళపత్రం తీసి అందులో విశ్వంభర నామం ఉన్న చోట బొగ్గెట్టిల్లా కొట్టేశాట, నల్లగా కొట్టేశాట. నీకు ఇక్కడ నుంచి 999 నామాలే, 1000 నామం ఎగర కొట్టేశాను నేను అన్నట్టు పైగా, ఆ ఒక్క నామం వదిలి చెప్పించడం మొదలెట్టాడు. అక్కడ లక్ష్మీదేవి విష్ణువుతో హాస్యాలు ఆడుతోంది, హఠాత్తుగా ఆవిడ కొంగిలా అన్నది అనగానే విష్ణువు యొక్క ముఖం అంతా నల్లగా అయిపోయింది. ఈయన నవ్విందిట, నవ్వగానే ఇదేమిటి అల నవ్వుతున్నావు, ఆ స్వామివారు ఫేస్ పౌడర్ ఒకటి రాసుకున్నారు ముఖానికి స్పెషల్గా, ఏ కంపెనీ వాడు ప్రొడక్షన్ ఏమిటంటే చూసుకోండి అందిట. ఆయన నీళ్ళలో చూసుకున్నాడు, చూస్తే నల్లగా బొగ్గుపడి నవ్వాడు ఆయన. ఓ భక్తుడు విశ్వంభర నామం దండుగని బొగ్గుతో కొట్టేశాడు, మహాభక్తుడైన కారణం చేత ఆయన బొగ్గుతో కొట్టేస్తే నా ముఖానికి ఇది వచ్చిందన్నాడు. ఎందుకు చెబుతున్నానంటే రేపు పొద్దున మీకు కూడా ఏదైనా కోపం వస్తే కొట్టేశారనుకోండి ఆయనకేం అవ్వదు, ఆయన మహాభక్తుడు కనుక కొట్టేస్తే ఆయన ముఖానికి ఫేస్ పౌడర్ అయింది అది ఆ బొగ్గు, కాబట్టి మనం కూడా అలా అనుకుని కొట్టేయద్దు ఎవరో కూడా. సరే అదండి, మరి భక్తుడికి బాధ రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు, మరి ఆ భక్తుడిని అనుగ్రహించకపోవడం ఏమన్నా న్యాయమా అనగానే, నిజమే నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పి భూలోకానికి వచ్చాడు. ఈలోపు ఈ బ్రాహ్మణుడు పాపం ఇంట్లో నామాలు చదవడం మానేసి బయటికి భిక్షాటరికి బయలుదేరాట. బయలుదేరి వెళ్ళాడు. ఈలోపు స్వామివారు ముఖానికి కొంగు కట్టేసుకునేలాగా ఓ తలపాగా కట్టేసుకుని, ఏది నలుపు కనపడకుండా, ఒక గోపాలుడు వేషంలో ఓ 1000 గుర్రాలు, 2000 రథాలు, కొన్ని 100 ఏనుగులు, ఇంకొన్ని కంచరగాడిదలు, వాటి మీద సామాన్లు, నగలు, నాణ్యాలు, ఓ ఒకటే ఏంటండి పుచ్చుకు వచ్చేసాడు ఊరేగింపుగా. ఏమండో అని పిలిచాట. ఈవిడ వచ్చింది, ఏం కావాలి ఏం కావాలి, అసలే మేమే చూస్తుంటే మధ్యలో మీకు ఏమన్నా ముష్టి కావాలో మా ఇంట్లో ఏం లేదు, అది అట్టు ఉంటుంది ముష్టి ఎత్తుకోవడానికి రాలేదు తల్లి, మీకే ఇచ్చిపోదామని వచ్చానమ్మా. మీ ఆయన గారికి ఓ ప్రభువులు వారు పంపించారు ఇవన్నీ, ఇదిగో చూడమ్మా అన్నారట. ఆవిడకి మతో హిందువారు ఆయన, ఇవన్నీ మాకే మీకే, గిల్లుకుంది ఆవిడ పగలా రాత్రి అని, గిల్లుకుంటే నెప్పెట్టింది పగలే. ఈ నగలేమిటి, ముత్యాలేమిటి, రత్నాలేమిటి, బంగారం ఏమిటి, ఏనుగులు ఏమిటి, ఓహో మహా ఐశ్వర్యం అనమాట. ఈ ఐశ్వర్యం అనేది పొంగిపోయింది ఆవిడ. ఈ పొంగిపోయి మంచినీళ్ళు కావాలా మీకు అందుకే ఇప్పుడు, ఎందుకని వెని పట్టుకొచ్చాడుగా అందుకని. అనగానే, నాకు మంచినీళ్ళు వద్దేమొద్దు కానమ్మా, మీ ఆయన గారు మా ప్రభువుల వారికి ఒక సుగంధ ద్రవ్యం ఫేస్ పౌడర్ ఇచ్చారు, కాస్త తుడిచిపెట్టేయమనమ్మా చాలు, అదొక్కటే రిక్వెస్ట్ అయ్యి ప్రత్యేకమైన లేపనం ఇచ్చారట, ఆ లేపనం తుడవమను అని చెప్పి ఆ వెళ్ళిపోయాట. ఆయన సరే భిక్షాటం చేసుకుని వచ్చాడు స్వామివారు. ఇంటి దగ్గర చూస్తే ఈ గుర్రాలు ఏనుగులు, ఏ మహారాజు వచ్చాడేమో ఈ కంగారు పడుతున్నాడు ఈయన. ఈయన పూరిగుడిసి స్థానంలో బ్రహ్మాండమైన భవనం, ఇది నా ఇల్లా కొంపదీసి ఇల్లు మారిపోయాను అనుకున్నాడు ఈయన. ఇంతలో ఇంట్లోంచి పట్టు వస్త్రంతో ముత్తైదు ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ వచ్చి చేయిపుచ్చుకుంటే, తప్పమ్మా పరస్త్రీలు అలా తాక్కకూడదు అన్నట్టు పైగా ఆయన ఏదో. అనగా, నేను పరస్త్రీనేమిటి మీ మొహం చూడండి నేనే అందుట. అప్పుడు ఆయన, ఈ మాట ఆవిడ అంటుంది, నీ మొహం అనే మాట ఆవిడ మాత్రమే అంటుంది, కాబట్టి ఇది ఈవిడే నా భార్య అని గ్రహించాడు ఆయన. ఊత పదాలు ఉంటాయి భార్యలకు కొంతమంది, అలాంటి ఊత పదాన్ని బట్టి కనిపెట్టి, మరి ఏమిటి సంపద, ఎవడో ప్రభువులు వారు ఇచ్చారండి, కాకపోతే మీరు ఆయనకి ఏదో ఫేస్ పౌడర్ రాశారట, ముఖానికి ఏదో గంధం రాశారట లేపనం, అది తొలగించమన్నారండి ఆయన. అప్పటికి అర్థమైంది దీనికి, ఓ ఈ బాబు వచ్చిన వాడు విశ్వరూపుడు మహాత్ముడు విష్ణు, ఒక్కనాడు తలుచుకొని నీకు కనపడ్డాడే, రోజు తలుచుకుని నాకు కనపడకుండాను చూడండి, అది కూడా చూడడం, రోజు తలుచుకుని ఈయన కనపడలా భార్య కనపడ్డాడు ఆయన. అంచేత ఓ నారాయణ ఓ కథాధారి శంఖచక్ర పద్మధారి అంటూ అరుచుకుంటూ పడిపోయాడు, సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాడు, అందులో దూకైపోయాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు గరుడ వాహనారూఢుడై, నాయన ఇదిగో నీకు దర్శనమిస్తున్నా అన్నట. అనగానే, స్వామి ఏమిటి విచిత్రం, అజ్ఞానంతో మీకేదో కొట్టాననుకోండి అది మీ ముఖానికి గంధం అవ్వడం ఏమిటి, అదీగాక ఎప్పుడు దేవుడు పూజ ఎందుకు వెళ్ళి విచ్చమెత్తుకు రెండు అని తిట్టే నా భార్య కనపడ్డావు, నాకు కనపడలేదు నేనేం చేశాను అన్నట. పిచ్చాడా, విష్ణువునే చెప్పిస్తారు అస్తమాటు, విష్ణువునే తలుచుకుంటారా అని అస్తమాటు మీ ఆవిడంది, నువ్వు 1000 నామాలే చదివావు, ఆవిడ రోజుకు 100000 సార్లు నా నామం తలుచుకుంది, విష్ణువుని అర్చిస్తావు, విష్ణువుని పూజిస్తావు, విష్ణువునే నా ఇంట్లోకి తిండొద్దా, విష్ణువుకి తిండక్కర్లేదా అని 100000 నామాలు చేసింది ఆవిడ. ఈ రకంగా అజ్ఞానంతో 100000 నామాలు చేసిన నీ భార్యకి ప్రత్యక్షం అయ్యానయ్యా, విజ్ఞానంతో నువ్వు 1000 నామాలు చేసిన నీకు ప్రత్యక్షం కాలేదు అది, సరే కానీ ఇప్పటికైనా ఈ తొందరగా ఇంటికి వెళ్ళి తుడిచేయి అన్నాయి. అనగానే రెండు చేతులు తొడిచాడు మహాప్రభు, అజ్ఞానంతో చేశాను క్షమించని. అప్పుడు స్వామివారు అన్నారు, విశ్వంభరుడు అంటే నీ పాపకర్మాలకి వాటికి తగిన ఫలితం ఇచ్చేవాడు తప్ప ప్రతివాడు అందులో ఉండే నామాన్ని బట్టి ఫలితం రావాలని కాదు, కర్మాచరణం కూడా ఉండాలి, కర్మాచరణాన్ని బట్టి యహలోకంలో ఉంటాయి, పూర్వం రూపాయి ఎవడికి దానం అవుతుంది ఈ జన్మలో ఏమి ఉండదు, ఇప్పుడు మనం సత్కర్మాచరణం చేస్తే తగిన కర్మాచరణానికి తగిన ఫలితం వస్తూ ఉంటుంది. అంచేత ప్రతివాడు భగవంతుడు నాకు ఇవ్వలేదు ఎందుకు భగవంతుడిని నమ్మాలనుకోకూడదు, నిష్కాముడై ఆరాధించాలి అని బోధన చేసి పంపించాడు. అందుకని ఎందుకంటే రతీదేవి కూడా కోపంతో ఏమిటి ఆ దండ ఫలితం ఏమిటి అని అడగమంటుంది, విశ్వంభరనామం ఎందుకు అంటుంది విష్ణువుని అన్నమాట, వెళ్ళు నాకు అగ్నిని తీర్చు అని చెప్పి తెంపు చేసి అగ్నిలో దూకబోతోందిట. ఆవిడ అగ్ని ప్రవేశం చెయ్యబోతూ ఉన్న సమయంలో హఠాత్తుగా ఆకాశవాణిలా పలికింది, ఏమన్నది, ఓ మన్మథపత్ని సాహసంబు వలవదు ఉడుగుము, ఓ మన్మథపత్ని రతీదేవి అగ్నిలో దూకి భస్మం అయిపోదాం అనుకుంటున్నావు, ఆగు ఆగు ఆగు, ఎందుకనంటే నీకు శీఘ్రకాలంలో మేలవుతుంది, లక్ష్మీదేవి మాట వ్యర్థం కాదు, నీ భర్త తాత్కాలికంగా మరణించినట్టున్నాడుగా నీకు వైద్యం రాదు, మళ్ళీ పుడతాడు నీ భర్త, మిగతా వాళ్ళ దృష్టిలో అయితే ఆ భర్త అదే రూపంతో రాడు నీకు వస్తాడు, నీ భర్త యథాతథంగా అదే రూపంతో వస్తాడు. తొందరలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణ అవతారం జరుగుతుంది, శ్రీమన్నారాయణుడు కృష్ణుడు అవుతాడు, రుక్మిణీదేవిగా లక్ష్మీదేవి అవతరిస్తుంది, వాళ్ళిద్దరికీ మొట్టమొదటి కొడుకుగా పుడతాడు, అప్పుడు అతన్ని ప్రద్యుమ్నుడు అంటారు, తిరిగి అప్పుడు అతను నీ భర్తను చేరుకుంటావు, అంతవరకు నువ్వు సాహసం చెయ్యకు, ఇది దేవతల యొక్క లక్షణం. పూర్వకాలంలో నీ భర్త మన్మధుడు ఆగ్రహంతో, భుజాగర్వంతో, అహంకారంతో బ్రహ్మదేవుణ్ణి ధిక్కరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శాపం ఇవ్వడం వల్ల ఇతనికి ఈ చావు దిక్కుమాలని చావు వచ్చింది. అనగానే తెల్లబోయింది ఈవిడ, నా భర్త బ్రహ్మదేవుణ్ణి ధిక్కరించడమా, బ్రహ్మకి సోదరుడు కదా, ఎందుకు ఈ పని చేశాడు అని అడిగితే చెబుతున్నా వినమ్మ, అదే ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక మహాసౌందర్యవతిని సృష్టించాట. ముల్లోకాలలోనూ అటువంటి సౌందర్యవతి లేదు. ఆ సౌందర్యవతిని చూచి ఏమితో ఎవరూ సాటి లేరు కనుక ఆవిడకి అహల్య అని పేరు పెట్టాడు. ఈ అహల్యను చూచి, మహాసౌందర్యవతిని చూచి ఈ కుమార్తెకి తగిన వరుడు ఎవరా అనుకుంటూ ఉండగా మన్మధుడు ఇంద్రుడి దగ్గర సవాలు చేసి, బ్రహ్మదేవుడు అంతటి వాడిని కూడా కూతురు మీద వ్యామోహం కలిగేలా చేస్తాను నేను అని దప్పాలు కొట్టి బయలుదేరొచ్చి సరిగ్గా కుమార్తెను చూచి ఈవిడికి వరుణ్ణి చూడాలనుకున్న టైంలో బ్రహ్మ యొక్క హృదయంలో బాణం కొట్టాట. దాంతో బ్రహ్మదేవుడికి కూడా అహల్య మీద వ్యామోహం ఏర్పడింది. ఈ కుమార్తెని పెళ్లి చేసుకుందాం అనుకునే స్థితిలో ఉండగా హఠాత్తుగా జ్ఞానోదయం అయ్యి మళ్ళీ ఆగాడు. ఏమిటేమిటిది, సొంత కూతుర్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక నాకు కలిగిందా? బ్రహ్మనేను నాకు సృష్టికర్తకి, ఇంతటి ఘోరం నా వల్ల కాదే, ఎవడో చేశాడు ఇది, ఎవడు చేశాడు? ఓహో, ఇంద్రుడితో విరోధం పూని మన్మధుడు చేసిన పని ఇది అని భావించాడు. భావించి వెంటనే ఏం చేశాడు, ఓరి దుర్మార్గుడా, కన్న కుమార్తెని కూడా వివాహం చేసుకోవాలనే కోరిక పుట్టించిన పాపివి నువ్వు, కాబట్టి తొందరలో పరమేశ్వరుడిని ధిక్కరించి ఆయన కంటి మంటలతో బూడిదైపోదువుగాక అని చెప్పించాడు. ఆ శాపం వల్ల, బ్రహ్మశాపం వల్ల నీ భర్తకి ఇదిగో ఈ రకమైనటువంటి బూడిద రూపం వచ్చింది. ఆ తరువాత అహల్యని గౌతమునికిచ్చి వివాహం చేశాడు. అక్కడితో ఆగలేదు ఆ మన్మధుడు. తిన్నగా ఉండగా ఇంద్రుడి యొక్క మనస్సులో కూడా కామ విరోధం పుట్టించాడు. తద్వారా ఇంద్రుడు అహల్యాచారుడు అయ్యాడు. అహల్యకి గౌతముడు శాపమిచ్చాడు, ఇంద్రుడికి కూడా శాపమిచ్చాడు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని భగవంతుడైనటువంటి ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు, నీకు నీ భర్తకి చాలా కాలం వియోగం కలగాలి, ద్వాపరయుగం వచ్చేదాకా మీకు వైధవ్యం ఉండాలి నీకు అని అనుకున్నాడు ఆయన. ఇలా అనుకుని ద్వాపరయుగంలో కృష్ణావతారం ఎత్తిన తర్వాత కృష్ణుడికి రుక్మిడికి ఈ మన్మధుడు జన్మించుడుగాక అని వరం ఇచ్చాడు తిరిగి. ఇదిగో ఇది బ్రహ్మదేవుడి యొక్క శాపము వరము కూడా. పూర్వజన్మలో చేసినటువంటి కర్మని ఫలితాన్ని ఎంతవాడైనా అనుభవించాలి, అది సత్కర్మైనా దుష్కర్మైనా అనుభవించి తీరాలి ఎవడైనా సరే. అంచేత ఓ కన్యామణి, కుసుమశరాస నుండి ద్వాపరయుగంలో తిరిగి నువ్వు పొందుతావు, అంతవరకు కూడా నువ్వు ఓర్మి వహించు, నీ భర్తతో నువ్వు కూడా భస్మం కాకు. ప్రద్యుమ్నుడికి ఈ దురవస్థ తటస్థించడానికి కారణం ఇది. ఎప్పుడు పెండ్లియాడు పరమేశ్వరుడు అద్రితను జవేడ్కతో, అప్పుడు లబ్ధి సౌఖ్యుడయి అంబిక ప్రార్థన నాశదాసి ఉండెప్పటి ఎట్ల సర్వభువనైక ధనుర్ధరుని ప్రియం ప్రియం బొప్పగా నిచ్చు నీ కుమతి వండు తలంపకు వమ్మ ఆత్మలో. అమ్మ, ఇంతకాలం నా భర్త పుట్టేదాకా ఎలా జీవించాలి అని నువ్వు బెంగపెట్టుకుంటావు కదా మరి మనస్సులో, అంతే కదా, ఇంతకాలం భర్త లేకుండా ఎలా ఉండడం అంటే బెంగపెట్టుకోకు. నీ భర్త ఒక మహా గొప్ప దేవ కార్యక్రమం కోసం అని చెప్పి ఈ ప్రాణాన్ని విడిచిపెట్టాడు, అది తొందరలో పూర్తి కాబోతోంది. ఏనాడు పరమేశ్వరుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడో, ఏనాడు అంబికా సమేతుడై పరమశివుడు కైలాస పర్వతంలో క్రీడిస్తాడో, ఆనాడు నీకు సమస్త సుఖాలు చేకూరుతాయని భావించు. లోకం కోసం నీ భర్త చేసిన త్యాగం చాలా గొప్పదని గ్రహించు. ఆ పార్వతీ పరమేశ్వరుల సమాగమం తర్వాత స్వల్పకాలంలోనే కృష్ణుడు భూలోకంలో అవతరిస్తాడు. ఆ పార్వతీదేవి అనుగ్రహిస్తే, అంబిక అనుగ్రహిస్తే లోకంలో ఎంతవరకైనా ఎటువంటి కోరికలైనా తీరతాయి. ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఒక లెక్క కాదు. అంతవరకు నువ్వేం చేస్తావంటే అంబిక కళ్యాణం కోసం ఎదురు చూడు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కోసం ఎదురు చూడడం తప్ప మరొక పని ఏమి చెయ్యకు. నువ్వు వాళ్ళ పెళ్లి జరగాలని నువ్వు కూడా ధ్యానించు, మనస్సులో దుఃఖాన్ని తొలగించు. అలా దుఃఖాన్ని తొలగించుకుంటే నువ్వు అదృష్టవంతురాలి అవుతావు అని చెప్పేసి ఆ అదృశ్య రూపంతో ఆకాశవాణి పలికింది. ఎవరో కాదు ఆకాశవాణి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. ఈ పతివ్రతాశ్రమని దుఃఖిస్తే అదే క్షేమం కాదనుకున్నాడు ఆయన. అందుకని ఆవిడకి అనుగ్రహించడం కోసం అదృశ్య రూపంతో పలికాడు. ఈ విధంగా రతీదేవి మరణం పొందాలనుకున్నది కాస్త ఆగిందట. తర్వాత వసంతుడు కూడా ఈ వృత్తాంతానికి సంతోషించి, చూచావా నా స్నేహితుడు మళ్ళీ బతుకుతాడు, కాబట్టి నువ్వు బాధపడకని ఆవిడ వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఎప్పుడు పరమేశ్వర కళ్యాణం జరుగుతుందా, తదనంతరం కృష్ణుడు ఎప్పుడు అవతరిస్తాడా, తనకి భర్త మళ్ళీ ఎప్పుడు జన్మిస్తాడా అని ఎదురు చూస్తూ పాపం ఈ బూడిద కుప్పని పట్టుకెళ్ళి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నదట ఆ రతీదేవి. ఇలా ఉండగా అక్కడ పార్వతీదేవిని హిమవంతుడు తన ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఆవిడేం చేసిందో చెబుతాను వినండి మహర్షులారా అని సౌనకాదులకు సూతుడు ఏమంటున్నాడు, అవ్యధంబున తన మ్రోళ్ళన సమశరుడు తనకుగా ఈశ్వరుని చేత దగ్ధమైన ధరణి ధర కంజ నిందిల్చే తనదురూపు పతులు మెచ్చని చెలుబు నిష్ఫలమ కాదే. ఆ విధంగా తన కంటి ఎదురుగుండానే శివుని కంటి మంట చేత మన్మధుడు భస్మైపోతే చాలా దుఃఖించిందిట పార్వతీదేవి. తన వల్ల భస్మైపోయాడు వాడు. తానక్కడ లేకపోతే శివుడి మనస్సు చలించేది కాదు, మన్మధుడు భస్మయ్యేవాడు కాడు. పాపం రతీదేవి దుఃఖిస్తూ ఉంటే నా కళ్ళ ముందు ఇంకా ఆవిడ దుఃఖరూపం ఉన్నది. అనుకూలమైనటువంటి బాల్లభ్యం వాళ్ళది. నిజమైన దంపతులు అంటే వాళ్ళు భార్యాభర్తలిద్దరూ ఒకే దైవాన్ని కొలిచేవారు. విహరించాలంటే విహరించేవారు, నడవాలంటే నడవాలనుకునేవారు. సాధారణంగా భార్యాభర్తలలో ఒకరికి ఒక దైవం ఇష్టమైతే మరొకరికి మరొక దైవం ఇష్టం అవుతుంటుంది, ఇష్టదేవతలు వేరుగా ఉంటూ ఉంటారు. ఇక్కడ ఈ రతీ మన్మధులిద్దరూ ఒకే రకమైన ఇష్టదేవతా ప్రార్థనతో ఆనందం చెందేవారు. అలాంటప్పుడు వాళ్ళకి వియోగం కలిగితే ఎంత బాధ అండి అది. కాబట్టి నా వల్ల వాళ్ళకి జరిగింది అంటే పరమేశ్వరుడు నా సౌందర్యాన్ని మెచ్చుకోలేదు, నా అందం ఆయన్ని ఆకర్షించలేకపోయింది. భర్త కాబోయేవాడు నా సౌందర్యాన్ని మెచ్చుకోలేదు అంటే నా సౌందర్యం దండుగా. పతులు మెత్తని చెలువు నిష్ఫలమ కాదు, భర్త బాగుంది అని మెచ్చుకోకపోయిన సౌందర్యం ఎందుకు ఇక నాకు అని తనను తానే తిట్టుకున్నది. తర్వాత ఈ వెళ్ళిందిట తల్లి దగ్గరికి, మేనకాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా మేనక నమస్కారం, నేను ఎంతో కాలంగా పరమేశ్వరుని మనస్సులో వరించి ఆయనకి సేవ చేయడానికి తండ్రి చేత నియోగింపబడ్డానని నీకు తెలుసు, కానీ నా భర్త నన్ను మెచ్చుకోలేదు, కాబట్టి ఇక నాకు ఆ భర్త ఆయనే కావాలనే కోరిక నాకు మాత్రం పోదు. ఈయన కాకపోతే మరొకటి దొరుకుతాడే అనే ఉద్దేశం నాకు లేదు, శివుడే నా భర్త కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను నా భర్త ఇంతకాలం చేసిన కఠోర సేవ తపస్సు నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకు శివుడు చేశాడు, ఇప్పుడు నేను చేస్తాను. చూశారా రహస్యం ఎక్కడ? సతీదేవి మరణించిన తర్వాత తట్టుకోలేక శివుడి నేళ్లు తపస్సు చేశాడు. అమ్మవారు కావాలి తన భార్య అని సతీదేవి తనకి భార్య కావాలనే చేశాడు ఆయన తపస్సు. ఆయన తపస్సు పూర్తయింది, ఇప్పుడు ఈవిడు కూడా ఆయన భర్త కావాలని తపస్సు. భార్యాభర్తలిద్దరూ ఒకరి కోసం ఒకరు నోవులు చేయాలి అని చేస్తున్నమాట. కానీ పార్వతి చేసిన తపస్సు కంటే శివుడు చేసిన తపస్సు గొప్పది. సరైన భార్య కావాలని భర్త ఎక్కువ తపన పడాలి అన్నారు. రహస్యం సృష్టిలో భర్త ఎక్కువ తపస్సు చేయాలంటే సరైన భార్య కోసం. భార్య స్త్రీలకు ఒక లక్షణం ఉన్నది, కొంచెం పూజ చేస్తే తొందరగా ప్రసన్నుడు అవుతాడు భగవంతుడు. కాబట్టి వాళ్ళు గట్టిగా నోములు వ్రతాలు కొంచెం చేస్తే లొంగిపోతాడు ఆయన. శ్రావణ శుక్రవారం నోమిగా లొంగిపోతుంది లక్ష్మీదేవి. వీడు మాత్రం మనస్సు కొంచెం చెంచలమాట పురుషుడిది, అందుకని ఎక్కువ కాలం తపస్సు చేయాలన్నారు. అది రహస్యం. ఇక్కడ అమ్మవారు కూడా స్వామివారి కోసం తపస్సు చేయడానికి బయలుదేరింది. అంచేత తల్లికి ఈ విషయం చెప్పింది. ఆ విషయం విన్న తల్లి ఎందుట, తల్లి కదండి అంతైనా, కూతురు తపస్సు చేస్తామంటే ఆవిడకి గుండె దడబట్టుకుంది, ఉపవాసాలు ఉండి నా కూతురు పాడైపోతుంది అనుకుంది. అందుకని లేపనెత్తి కౌగిలించుకుని కళ్ళమట నీళ్లు కరుస్తూ ఎంతో ప్రేమతో హితము చెబుతూ మొదటి నుంచి ఈవిడికి శివుడి మీద సదభిప్రాయం లేదుటండి. అత్తగారులకు ఎప్పుడు అల్లుడి మీద సదభిప్రాయం కలగడం కష్టం కొంచెం. అంచేత ఆవిడ ఏమన్నది, ఎక్కడ లేరే వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుగూనా, నీవెక్కడా ఘోర వీర తపమెక్కడా, ఈ పటు సాహసిక్యముల్ దక్కు శిరీష పుష్పము అవధాన పరత్వమున మధువ్రతం మెక్కిననోర్చునో, విహగ మెక్కిననోర్చునో నిశ్చయం పుమా, ఎక్కడ లేరే వేల్పులు. అమ్మాయి పార్వతి, లోకంలో ఇక దేవతలే లేరా? భర్త అంటే శివుడు తప్ప మరొకడు కాడా? ఎంతమంది ఇంద్రుడు లేడా? ఇంకా మహాత్ములైన దిక్పాలకులు లేరా? విష్ణువు లేడా? బ్రహ్మ లేడా? ఎందరెందరు దేవతలు ఉన్నారు ఓ ముద్దు కుమార్తె. నువ్వు కోరుకుంటే నీ కోసం ప్రాణమైనా ఇచ్చేవాళ్ళు లేరా? వరాలు ఇచ్చేవాళ్ళు లేరా? నువ్వేమిటి ఈ సౌందర్యవతి అమాయకురాలివి? ఈ ఘోరమైన తపస్సు చెయ్యడం ఏమిటి? ఈ సాహసం విడిచిపెట్టు తల్లి, ఆగు, నువ్వు ఇంట్లోనే ఉండిపో, కూర్చొని. అసలు రత్నాన్ని వెతుక్కుంటూ మహాత్ములు వస్తారు గాని, ఏమండి నేను రత్నానండి నన్ను తీసుకోండి అని చెప్పి రత్నం తనంతా దాన్ని వెళ్ళకూడదు లోకు. అది నా మాట విను, దిరిశన పువ్వు అని ఉంటుంది లేత పువ్వు అది, ఆ పువ్వు మీద తుమ్మిద వాలితే తొట్టుకుంటుంది కానీ పొంతగద్ద వచ్చి ఢామని వాలితే అవుతుంది ఆ పువ్వు కాస్త. గులాబీ పువ్వే ఉంది, గద్ద వాలితే అవుతుంది పుష్పం వాలిపోతుంది నాశనం అయిపోతుంది, దాని మీద తుమ్మిద వాలాలి. అలాగే నా తల్లి నువ్వు ఇంట్లో అంతఃపురంలో భోగాలు అనుభవించాలి తప్ప తపస్సులు చెయ్యకూడదు. నా మాట విను వెనక్కి తిరుగు, ఇంతవరకు నీలాంటి సుకుమార స్త్రీలు ఎవ్వరూ ఇలాంటి తపస్సు చెయ్యలేదు. అనుకూలమైన భార్య కావాలి నీలాంటి సౌందర్యవతి అని భర్తలే తపస్సు చేయాలి నీకోసం. అసలు నీ పేరు చెబితే లోకమంతా నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది, నువ్వు వెతుక్కోవడం ఏంటి భర్త కావాలని. పైగా ఆ శివుడు ఏమన్నా పెద్ద గొప్ప ఐశ్వర్యవంతుడు, నేను వెళ్ళా డబ్బులు లేవుట ఆయనకి, దివాలా ఎత్తున్నట్ట ఆయన బట్టలు కూడా సరైన లేక చింకచర్మం కట్టుకున్నట్ట. ఏమన్నా అందరూ మరి ఎలా ఎత్తున్నా, నన్ను నాకు కలిగే అదృష్టం అందరికి కలుగుతుందా అని చెప్పి శివుడిని ఆవిడ ఏమన్నా దివాలా ఎత్తేసున్నాడు ఆయనకి వద్దు వెళ్ళద్దు ఆయన కోసం తపస్సు చెయ్యొద్దు అందుకే ఆవిడ. ఆయన కట్టుకునేది చింకచర్మం, పట్టు వస్త్రాలు లేవు ఆయనకి, కిరీటాదులు లేవు ఎర్రబడిన జడలు తప్ప, ఒంటికి సుగంధ ద్రవ్యాలు లేవు బూడిద తప్ప. అమ్మాయి ఆ శివుణ్ణి పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతావే, బుస్సని పావుల మీదకి వస్తాయి ఆయన దగ్గరికి వెడితే ఇవేం సరసాలు ఆడతావిడే ఆయన నీతోటి వెర్రిదానా. నా మాట విను, వద్దు 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 తపస్సు మాని ఆయన నివారిస్తే పక్కున నవ్వింది ఆవిడ. అమ్మా పంటరాయి అయిన మా నాన్న నువ్వు పెళ్లి చేసుకోలేదు ఆ రోజుల్లో వరించి కావాలని, పర్వతం కదా మా నాన్న అంటే ఆయన గుండె బండ ఒళ్ళు బండ అంతా బండే ఆయన, అయినా ఆ రోజుల్లో ప్రేమించి వివాహం చేసుకున్నావు నువ్వు, అప్పుడు నీ తల్లి వద్దంది నిన్ను ఒక్కసారి నాలికి కరుచుకుంది. నిజమే తమ దగ్గరకు వచ్చేసరికేమో అప్పుడు వేరు, పిల్లల దగ్గరకు వచ్చేసరికి బుద్ధులు చెబుతూ ఉంటారు తల్లిదండ్రులు అనుకుంది. సరేనమ్మా నీ ఇష్టం అని మాట్లాడుకోరుకుందిట. పార్వతియు తల్లి మాట చేపట్టదయ్యే ఇప్సితార్థం బునకు పారు హృదయ రుచియు నిమ్నమునకు ఒడిగిల్లు నీరు నిలుపరాదు. తల్లి చెబితే ఆగుతారా, తల్లి చెబితే తండ్రి చెబితే ఆగుతారా, నిమ్నమునకు ఒడిగిలు నీరు నిలుపరాదు. పల్లానికి పెడుతుందట నీరు, పల్లమునకు ప్రవహించే నీటికి ఆపగలం మన వల్ల అవుతుంది ఆపడం. అలాగే భర్త పరమేశ్వరుడే కావాలని మనస్సును నిర్ణయించుకున్న పార్వతి మనస్సు కూడా మారలేదు, అందుకే సిద్ధపడింది తపస్సు చేయడానికే సిద్ధపడింది. తండ్రి దగ్గర కూడా వెళ్ళింది, తండ్రి ముందే సిద్ధం, తండ్రికి మొదటి నుంచే అభిమానమే శివుడు అంటే. అందుకని అమ్మ అంతకంటేనా ఆ పరమేశ్వరుడి కోసం నువ్వేం చేసినా సంతోషమే వెళ్ళిరా అనగానే వెంటనే తండ్రికి నమస్కారం చేసింది, అరణ్యానికి బయలుదేరింది. మరి ఎక్కడ శివుడు తపస్సు చేశాడో ఆ ప్రదేశంలోనే తపస్సు చేయడానికి బయలుదేరింది దేవుడు కూడా. అది కూడా చూడండి విచిత్రం, మరి తపస్సు చేయడానికి వెళ్ళేవాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకెళ్తారు ఏంటండి అని చెప్పి తపస్సు దేని డ్రెస్సు దాందే, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇన్షర్ట్ చేసుకెళ్ళవలసిందే, ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ డ్రెస్ వేసుకెళ్ళవలసిందే, జపానికి జపాన్ డ్రెస్ దేంది దానికే, తగిన వేషంబు అన్నారు. ఎప్పటికి ఏ వేషం అవసరమో ఆ వేషం వెయ్యాలి అని చెప్పి ఈవిడేం చేసిందిట, భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణయై పదియిల్ చెల్లు మహీరుగవల్కలం బులం భూధర రాజకన్య. పర్వతరాజకన్య పార్వతీదేవి తన ఒంటి మీద ఉండే ఏడు వారాల నగర సమస్తం తీసేసింది, మంచి ఖరీదైన నెక్లెస్లు అవి ఉన్నాయి ఒంటి మీద, మణిభూషణములన్నీ తీసివేసింది. ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అనే కుతూహలం అంతకంతకీ మనస్సులో పెరుగుతూ ఉన్నది. చేతికి తెల్లని రక్షాబంధం కట్టుకుంది, అలాగే పట్టు వస్త్రాలు తీసేసింది, నారచీరలు ధరించింది, అలాగే మేఘమండలం లాంటి అద్భుతమైనటువంటి తన ముఖానికి ఉండే ఈ నత్తు మొదలైనవన్నీ తీసేసింది, పసుపు పూసేసింది, కుంకం బొట్టు పెట్టుకున్నది, ఆ నార వస్త్రాలతో పాటుగా చేతులకు రుద్రాక్షలు ధరించింది, అద్భుతమైన సౌందర్యానికి సంబంధించినటువంటి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసేసింది ఆవిడ. జుట్టుని కూడా మర్రిపాలు రాసి కట్టేసింది, మూట కింద కట్టేసింది ఇలాగా. ఇంతవరకు ఇలా వేళ్ళనే జుట్టు ఆవిడది, ఇప్పుడు కాస్త జుట్టుని మర్రిపాలు ఎందుకు రాస్తారంటే నూనె రాయక్కర్ లేకుండా పేలు మొదలైన జంతువులు చేరకుండా ఎన్నేళ్ళైనా సరే జుట్టు పాడవదట, ఆ జుట్టు జడ కట్టేస్తుంది దానివల్ల చక్కగా. తర్వాత స్నానం చేస్తే చాలు మళ్ళీ యథాతథంగా ఉంటుంది, ఎంతకాలమైనా తలకి స్నానం చేయకుండా ఉండొచ్చు మర్రిపాలు రాస్తే. తపస్సు చేసేవాళ్ళు ఎవరైనా మర్రిపాలు బాగా తీసి ఈ జుట్టుకు రాసేసి ముడి కట్టేస్తారు. రాముడు అలాగే 14 ఏళ్ళు అరణ్యవాసంలో మర్రిపాలు రాసి వీటిని కట్టేశాడు అని మనకి అరంగకాండ. ఎందుకని అలాగా అంటే, ఒక్కసారి ఇది కట్టేసినట్టయితే ఇక ఆ 14 ఏళ్ళు ఆ జుట్టుతూలికి వెళ్ళక్కర్లా. అదే మనం 14 ఏళ్ళు జుట్టుతూలికి వెళ్లకుండా అలా వదిలేసేవనుకుంటే ఆ తర్వాత 14 ఏళ్ళు పోయాక ఇంక ఉండక్కర్లా, జుట్టు కాస్త తీసేయవలసిందే, అలా తయారవుతుంది. అందుకని మర్రిపాలు రాయాలి అన్నారు. ఈవిడ కూడా మరి తపస్సు ఎంతకాలం చేస్తుందో తెలియదు, మరి మనకంటే 12 ఏళ్ళు ఆవిడ చేసిందని తెలుసు, కానీ ముందుగా మరి ఎంతకాలం చేయాలో ఆవిడకి ఉద్దేశం లేదు, అందుకని జుట్టుకి రాసేసింది. మంచి తుమ్మిద రెక్కల వలె నల్లగా ఒత్తుగా ఉండే జుట్టు కాస్త ముడి వేసేసింది. ఆ తర్వాత జడలు కట్టేసింది. పాశుపత దివ్య దీక్ష చేపట్టే గౌరీ, ఆ పశుపతి యొక్క దీక్షను చేపట్టింది ఆవిడ. ఆ దీక్ష ఎలా సాగించిందో, అమ్మవారు ఎంత కఠోరమైన తపస్సు చేసిందో, ఆ తపస్సు యొక్క ఫలితం ఏమిటో మొదలైన ఘట్టాలతో రేపటి రోజు కార్యక్రమంలో 9వ రోజు చెప్పుకుందాం. అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహిమహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు.